ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ సాయిరాం, ఓం నమో భగవతే శ్రీరమణాయ. వెంకటేశ వెంకటేశ శ్రీనివాస శ్రీనివాస అచ్యుత అనంత గోవింద కేశవ మాధవ. మనం ప్రతి సంవత్సరం ఇది ఏలూరు రామచంద్రరావుపేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు. ఆ బ్రహ్మోత్సవములను పురస్కరించుకుని సత్యనారాయణరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ట్రస్ట్ బోర్డు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో ఏదో ఒక రోజున మనం అందరం ఏలూరు ఇచ్చేసి ఈ చిన్న సమావేశాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, వారి సమక్షంలో, పెరిమాడు సమక్షంలో. సత్యనారాయణరాజు గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యాక ఈ గుడి చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి ఇంచుమించు ఇది కూడా చిన్న తిరుపతి కింద మారిపోతుంది భవిష్యత్తులో. స్వామివారు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళి లోపల ఇక్కడ ఇంతకుముందు స్వామివారి దర్శనం చేసుకుంటే సరే సరే, లేకపోతే దివ్యమైనటువంటి విగ్రహం మంగళ స్వరూపం మనం 1000 నేత్రాలతో చూడాలంటుంది. ఆ రూపం 2 నేత్రాలు కాదు, విగ్రహం ఎప్పుడు కూడా అందంగా ఉండాలి. విగ్రహం అందంగా ఉంటే మన నేత్రాలకు ఆనందం, నేత్రాలకు ఆనందం. ఆ రూపం మన మనసులో నిలబడాలి, నిలబడితే ధ్యానం కుదురుతుంది. మీరందరూ వెళ్ళే లోపల స్వామి విగ్రహం చూసేయాలని చాలా బాగుంది. మీరు చూస్తే ఇంతకుముందు చూస్తే సరే సరే, ఇంతకుముందు చూడకపోతే ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుని వెళ్ళండి. సర్వ శుభకరం, సర్వసిద్ధికరం, సర్వ మంగళకరం. ఆ రూపాన్ని చూసి వెళ్ళండి. అంటే మనం 1 సాధన, 2 సేవ. మనం గుళ్ళోకి వచ్చే రూపాన్ని ధ్యానం చేసినా, లేదా నామాన్ని రిపీట్ చేసుకున్నా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ, నారాయణాయ, నారాయణ, నారాయణ, డివైన్ నేమ్స్. ఆ నామాలను మన మనసులో వస్తున్నాం, నోట్లో మన నోట్లో నామం కాపురం ఉండాలి, మనసులో తిప్పుకుంటూ ఉండాలి. భగవంతుడి రూపం మనసులో ధ్యానం చేసుకోవాలి, రూపం ఆ నామాన్ని నోట్లో ఉండాలి, నోట్లో కాపురం ఉండాలి. దానివల్ల మనకు వచ్చే తలంపులు ఏంటంటే అవసరమైన తలంపులు ఆగిపోతాయి. మనకు అవసరమైన తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి జనరల్గా, పైగా తలంపులు వచ్చి దుఃఖం తీసుకొస్తాయి. మనకి మంచి తలంపులు రావనుకోండి, మనకు మంచి స్నేహాలు లేవనుకోండి, మంచి తలంపులు రావనుకోండి, మనం నిప్పు మీద చెయ్యేస్తే కావలసినది ఎవరు ఆపచేయలేరు. అలాగే చెడు తలంపులు వస్తున్నా, చెడ్డ స్నేహాల వాళ్ళకి చెడ్డ స్నేహాలు చేస్తున్న పరిణామంలో దుఃఖం వస్తుంది. మన చెడు తలంపులు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, మనం చేసే స్నేహాలని చెడ్డ స్నేహాలు అనుకోండి, పరిణామంలో దుఃఖం వచ్చి తీరుతుంది. అంచేది మనం భగవంతుడి యొక్క మంచి సత్పురుషుడు సహవాసం చేస్తూ సద్గ్రంథ పఠనం చేస్తూ భగవంతుడి యొక్క రూపాన్ని అందరూ చైతన్య స్వరూపం, ఎందుకు తేడా పెట్టుకోవద్దు. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, శివకేశవుడు మధ్య భేదం లేదు. శివుడు శివుడు చైతన్య స్వరూపమే, కేశవుడు చైతన్య స్వరూపం, అందులో తేడా లేదు. ఇద్దరూ చైతన్య స్వరూపం. మీరు మీకు ఇష్టం, ఎవరి ఇష్టమైతే వారిని. బ్రహ్మముకి పరబ్రహ్మకు 2 ముక్కాలు, ఒకడు కేశవుడు, 2 శివుడు. ఇందులో ఎవరినైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు, ఆ నామాన్ని స్మరించు. దానివల్ల మనకు లాభం ఏంటంటే ఇతర తలంపులు ఆగిపోతాయి. ఇంద్రియాలకి రూపాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించుకోవటం వల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనోనిగ్రహం వస్తుంది, తర్వాత శరీరానికి ఆరోగ్యం బాగుంటుంది. ఇంద్రియములు, శరీరము, మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి. మీరు ఒకటి దృష్టిని పెట్టుకోండి, ఈ 2 జ్ఞాపకం ఉంచుకోండి. 1 సాధన, 1 సాధన, 2 సేవ. మన భగవంతుడికి ఏదైనా అర్చన చేసుకున్నాం అనుకోండి, లేదా సమాజానికి ఏదైనా ఉపయోగపడ్డాం అనుకోండి, ఏదో రూపంలో సమాజానికి ఉపయోగపడ్డాం అనుకోండి, సమాజానికి మనం ఉపయోగపడ్డా, స్వాముడి వారికి అర్చన చేసుకున్నా, ఇదంతా కూడా మన సాధనకు ఉపయోగపడాలి, గొప్పలకు కాదు. భక్తి ఆడంబరం కోసం కాదు మనం బాగుపడతానికి. ఈ విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేశారంటే పూర్వీకులు మన పెద్దవారు, భగవంతుడు నిర్గుణుడు, నిరాకారం. ఆ నిరాకారాన్ని మనం ఉపాసన చేయడం, పట్టుకోలేము. అంచేది ఒక రూపం, ఒక భగవంతుడికి ఒక రూప, ఆగమ శాస్త్ర ప్రకారం భగవంతుడికి ఒక రూపం కల్పించి మనం ధ్యానం చేసుకోవడానికి అక్కడ పెట్టారు. అయితే ఆ రూపం ద్వారా మనం భగవంతుడిని పట్టుకోవాలి, ఆ నామం ద్వారా భగవంతుడిని పట్టుకోవాలి. అంటే భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి మనకు దేహాత్మ భావన ఉంది, దేహబుద్ధి ఉంది. ఈ దేహం ఎక్కడుంటే మనం అక్కడే ఉన్నాం అనుకుంటాం. మనకి శవబుద్ధి ఉంది కానీ శవబుద్ధి లేదు. అంచేత అంతటా వ్యాపించిన ఆత్మని పరమాత్మని మనం ఉపాసన చేయలేము. అంచేత పరమాత్మకి ఆగమ శాస్త్రం ప్రకారం ఒక రూపం కల్పించి ఒక నామం పెట్టి మనల్ని ఆరాధన చేసుకోమన్నారు. ఇలా ఆరాధన చేయగా చేయగా మనసుకు నిలకడ వస్తుంది, మనసుకు ఏకాగ్ర వస్తుంది, మనసుకు నిగ్రహం వస్తుంది. మనసుకు అన్నిటికంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, నైతికంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, జీవితంలో సుఖపడాలనుకునే వాళ్ళు, మోక్షం సంపాదించాలనుకునే వాళ్ళు, పరమశాంతికి వారసులు అవ్వాలనుకునే వాళ్ళకి ముందు మనో నిగ్రహం ముఖ్యం. మనో నిగ్రహం లేకుండా శరీరం నిగ్రహంలోకి రాదు, ఇంద్రియాలు నిగ్రహంలోకి రావు. ఏం చేసి శరీరాలు, ఈ శరీరం ఇంద్రియాలు కూడా మనస్సు. మనస్సు ఎలా చెప్తే అలా శరీరం ఉంటుంది, మనస్సు ఎలా చెప్తే ఇంద్రియాలు ఉంటాయి. మన మనసులో చెడు తరంపు రాకుండా ఉండాలి, కానీ శరీరము ఇంద్రియాలు చెడ్డ పనులు చేయాలి. శరీరానికి మంచి తరంపు వస్తే శరీరము మంచి పని చేస్తుంది, ఇంద్రియాలు మంచి పని చేస్తాయి. అక్కడ ఆపుకోవాలి మనం. చెడు తలంపు పుట్టకుండా చూసుకోవాలి. పుట్టిందంటే ఎంతో కొంత అపకారం చేస్తాం మనకి, ఎంతో కొంత అపకారం చేయకుండా బయటకు వెళ్ళాలి. అలాగే మంచి తలంపుల వల్ల పుణ్యం వస్తుంది, చెడు తలంపుల వల్ల పాపం వస్తుంది. అంటే పుణ్యం ఎందుకు చేసుకోవాలంటే మనం పుణ్యం సాధనకు ఉపయోగపడుతుంది, పరమాత్మను పొందటానికి పుణ్యం ఉపయోగపడుతుంది. పరమాత్మను దూరాన్ని చేసేది పాపం, పరమాత్మను సమీపంలో చేసుకునేది పుణ్యం. అంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, కంగారు పడకుండా ఫలితం ఇంకరాలని ఇంకరాలి. కర్తుర జ్ఞయ ప్రాప్తే ఫలం కర్మ కిం పరం కర్మ తోడం. ఈ కాలం రాబోయే కాలం అంతా మనది. మనం 10 సంవత్సరాలు భవితం, 20 సంవత్సరాలు భవితం, 30 సంవత్సరాలు భవితం శరీరం తెలుసు. మీరు మంచి పని చేస్తే భగవంతుడు 10 జన్మల తర్వాత ఇవ్వచ్చు, 5 జన్మల తర్వాత ఇవ్వచ్చు, వచ్చే జన్మలో ఇవ్వచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం ఇవ్వచ్చు, అది ఆయన నిర్ణయించుకుంటాడు. కానీ మీరు చేసిన మంచికి ఫలితం వచ్చి తీరుతుంది. అయితే ఏ కాలంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, రాబోయే జన్మలో ఇవ్వాలా, వచ్చే జన్మలో ఇవ్వాలా అని మీరు కంగారు పడకండి. మీరు కంగారు పడకుండా మంచి పని చేసి వదిలేస్తే మీకు చతుశుద్ధి కలుగుతుంది. ఆ ఫలితం మీకు ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు చూసుకోండి. ఈ కాలం అంతా మనది. అంటే మనకు బ్రహ్మానుభవం బ్రాహ్మీ స్థితి పొందే వరకు, మన స్వరూప జ్ఞానం కలిగే వరకు కాలం మనం విడిచిపెట్టదు, కర్మ విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు, పుణ్యపాపాలు విడిచిపెట్టవు, బంధం విడిచిపెట్టవు. ఎప్పుడు మన స్వరూప జ్ఞానం కలిగేవారు. ఆ స్వరూపానికి మటుకు బంధం లేదు, మోక్షం లేదు. ఈ బంధము మోక్షం మనస్సుకి. ఆ మనస్సులోంచి మనస్సు నియమించుకోకుండా, మనస్సును నిగ్రహించుకోకుండా మనం ఈ మనస్సు నియమించుకోకుండా, మనస్సును నిగ్రహించుకోకుండా, మనస్సును అదుపులో పెట్టుకోకుండా అందులోంచి బయటపడలేదు. అది గుర్తుపెట్టుకోండి అందరం. ఇప్పుడు మనసు కోరికలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇలా అరగంట ఆలస్యంగా వచ్చాం నేను. నాకు టైం అంటే బాగా ఇష్టం, టైంకి వచ్చాను. సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. మనసులో కోరిక ఉంటుంది, మనసులో కోపం ఉంటుంది, మనసులో ద్వేషం ఉంటుంది. తర్వాత కోరిక ఉంటుంది, కోపం ఉంటుంది, మనసులోనే మనసులో ద్వేషం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో రాగం ఉంటుంది. భయం శరీరంలో ఉండదు, భయం మనసులో. ఇవన్నీ మనసులో ఉంటాయి. మన మనసును పట్టించుకుంటారు. శరీరం చనిపోయాక మన కూడ వచ్చేది మనసు, దాన్ని పట్టించుకుంటారు. అది మనం. మీరు ఒకటి బాగా అర్థం చేసుకోండి, మనం ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఎవరు ఆలోచిస్తారో మనస్సు ఆలోచిస్తారు. మన ఇంటి విషయం కానీ, లేకపోతే సమాజ విషయం కానీ, దేవుడి విషయం కానీ, ఏ విషయం ఆలోచించినా మన కుటుంబ విషయం కానీ ఆలోచించి ఎవరు ఆలోచిస్తారు? లోపల చైతన్యం ఆలోచించదు, మనస్సు ఆలోచిస్తుంది. ఈ మనస్సు ఆలోచించేప్పుడు మీరంటే నాకు చాలా కోపంగా ఉందనుకోండి, అనుకోని మాట మీరంటే నాకు చాలా కోపంగా ఉందనుకోండి, ఆ కోపం నా మనస్సును సరిగ్గా ఆలోచించినది. అలాగే మీరంటే నాకు భయం వేస్తుంది అనుకోండి, మిమ్మల్ని చూసి నాకు భయం వేస్తాను అనుకోండి, సరిగ్గా చెప్పరని అంటున్నాను, చెప్పడం. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తాను అనుకోండి, మాట రాదు, నాకు సరిగ్గా చెప్పడం. ఇది మంచా ఇది చెడ్డాను నేను ఆలోచించుకుంటున్నాను అనుకోండి, ఏదో ఇది మంచా ఇది చెడ్డాను ఏదైనా ఆలోచించుకుంటున్నాను అనుకోండి, మీరు నన్ను కంగారు పెట్టేస్తున్నారు అనుకోండి, మీరు కంగారు పెట్టేస్తున్నారని నేను కంగారు పడిపోతాను అనుకోండి, చివరికి వచ్చేది సోమం. మన ఇంట్లో సమస్యలైనా సరే, ఇంట్లో వాళ్ళు కంగారు పెట్టేసరికి మనం కంగారు పడిపోకూడదు, జాగ్రత్తగా ఆలోచించు. మనం కంగారు పడతాం అనుకోండి, నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు. అంటే ఈ రహస్యం ఎక్కడుంది? మనస్సులో. ఆ మనస్సుకి మనం ఏకాగ్రత తీసుకురావాలి. భక్తి, భక్తి వల్ల, విద్య వల్ల, సేవ వల్ల మనకి ఏకాగ్రత రావాలి. స్వామి వివేకానంద చెప్పాడు, కొద్దిగా కొద్దిగా వెనక్కి పెట్టి మరో నుంచి ఇంకా కొంచెం వెనక్కి పెట్టు, సరిపడుతుంది, సరిపడుతుంది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు, వెనక్కి పెట్టి మీ వరకు ఇక్కడ ఉంది, ఎనపెట్టిన హృదయంలోనే ఉంది, డబ్బంతా అక్కడే ఉంది, విద్య అంతా అక్కడే ఉంది, నీకు సుఖం అంతా అక్కడే ఉంది, కానీ మీరు తాళం చేసి సంపాదించుకోవాలి. ఆ తాళం చేయి ఏకాగ్రత అంటే మీరు ఏకాగ్రత సంపాదించడానికి, పవిత్ర సంపాదించడానికి సాధన చేయండి. మేము కొంతమంది అంటూ ఉంటారు మీ సేవ చేస్తున్నాం, సేవ చేయాలి. ఆ సేవ మీకు ఏకాగ్రతకి సహకరించాలి, మీ పుణ్యానికి సహకరించాలి, మీ సాధనలో మీరు అభివృద్ధిలోకి రావాలి. దేహంలో బాగుపడాలి, పరంలో బాగుపడాలి, అది సేవ అంటే. మీరు బాగుపడాలి, ఇతరులను బాగుపడాలి. మనం పాడైపోయి ఇతరులను పాడు చేస్తాండి, అది సేవ ఏంటి? మనం పాడైపోయి ఇతరులను పాడు చేస్తాండి, అది సేవ అవుతుంది. అంటే ఒక మాట మాట్లాడితే, చేతితో ఒక మంచి పని చేస్తే అది మన సాధనకు ఉపయోగపడాలి. సాధనకు ఉపయోగపడింది అది సేవే కాదు. ఈ రెండు జ్ఞాపకం ఉంచుకోండి, ఒకటి సాధన, రెండు సేవ. మీరు చేసిన సేవ దేనికి ఉపయోగపడాలి? సాధనకు ఉపయోగపడాలి. అని చెప్పి మీకు మనం ఏమనుకుంటాం, మన రోజు చేసి పని ఏంటంటే జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటాం, పనికి రావాలి. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటా అంటే ఇప్పుడు చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది, ఏడుస్తూ కూర్చోడు ఎందుకు? ఏడుస్తూ కూర్చుని వాళ్ళు కొత్త నీరు పెట్టుకో. జరిగిపోయింది జరిగిపోయింది. మన అందరి దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే జరిగిపోయిన గొడవలు నడుచుకోవడం తలపెట్టుకుంటాం, భవిష్యత్తు లేని గాలిమాలు కట్టుకుంటాం. ఈ వర్తమాన కాలాన్ని వదిలేస్తాం. కానీ వాడు గుర్చికట్లేదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా పొరపాటు చేశారనుకోండి అనుకోండి, మనం ఏమైనా పొరపాటు చేసామనుకోండి, అస్తమాని పొరపాటు చేశాం పొరపాటు చేశామని అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు కూడా మీరు పొరపాటు చేశారు, మీరు పొరపాటు ఆడుతున్నారు అనుకోండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు చేసే పొరపాటు ఇలా అనుకోవటం మానేసి వెంకటేశ్వరుని స్మరించుకుంటే, ఆ రూపాన్ని ధ్యానించుకుంటే, ఆ నామాన్ని స్మరించుకుంటే ఈ బుద్ధిలో ఉన్న పొరపాట్లన్నీ పారిపోతాయి. నేను మొన్న ఎక్కడికి వెళ్ళాను, కాకినాడ ఎక్కడికి వెళ్ళాను, ఒక అమ్మగారు ఇంట్లో నన్ను దూరంగా పిలిచుకెళ్ళారు, దూరంగా తీసుకెళ్ళారు ఒక అమ్మగారు కాకినాడలో. అమ్మగారు ఏమన్నారంటే, నాన్నగారు నాకు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయండి, కానీ ఎప్పుడైనా తేకాట ఆడతాను, నాకు అలవాట్లు అన్నీ మంచి అని ఎప్పుడైనా ఆడుకుంటే తేకాట ఆడతాను. కొన్ని జరిగిపోయినా వదిలేయండి, ఇంకా తేకాట కూడా ఇంకెందుకండి, నేను తేకాట ఆడుతున్నాను, నేను తేకాట ఆడుతున్నాను, అది మానేయండి గొడవ. నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, వెంకటేశ్వరం, గోవిందుడు, లేకపోతే రాముడు, ఎవరు ఒకరు మీకు ఎవరు ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకుని నామాన్ని స్మరించుకోండి. నేను తేకాటాడాను, తేకాటాడాను, తేకాడి, దానివల్ల బుద్ధిలో దోషం పోదు. మీరు తేకాటాడటం, తేకాట ఆడటం వల్ల మీ బుద్ధిలో దోషం వచ్చిందనుకోండి, మీరు అక్కడ కాపురం ఉండకూడదు. మీరు చేసిన పొరపాటు మీద మీరు కాపురం చేయకూడదు. మీరు భగవంతుని స్మరించుకోవాలి, భగవంతుని దగ్గర కాపురం చేయాలి. భగవంతుని స్మరించుకుంటుంటే, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటుంటే, నామాన్ని స్మరించుకుంటుంటే ఈ బుద్ధిలోని దోషం పోతుంది, మళ్ళీ మీకు తేకాటాడే అలవాటు పోతుంది. అది రిపీట్ అవ్వదండి, అది తేకాటాడాలనే తలంపు కూడా పోతుంది. 20 సంవత్సరం చేసి చూడండి అని చెప్తాను. ఇతరులు ఏదైనా పొరపాటు చేయొచ్చు, ఆ గొడవలు మనకు అనవసరం. మనం ఏదైనా పొరపాటు చేసిన అస్తమాన జ్ఞాపకం పెట్టుకోకూడదు. ఆ పొరపాటుని జ్ఞాపకం పెట్టుకోదు, భగవంతుని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పవిత్రులు, మీకు పుణ్యం, మోక్షం పొందుతారు, మోక్ష సుఖం పొందుతారు. యుగంలో సుఖపడతారు, పరలో పరంలో సుఖపడతారు. ఇప్పుడు ఇన్ని శరీరాలు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని శరీరాలు, ఎన్ని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎన్నో శరీరాలు. బాహ్యంలో చూస్తే ఏమవుతుందంటే, మీరు వేరు, నా నేను వేరు, అమ్మగారు వేరు, ఈ అమ్మగారు వేరు, ఆ బాబుగారు వేరు, ఈ బాబుగారు వేరు, అంతే కదా. ఎవరి రూపం వాళ్ళది, ఎవరి గుణం వాళ్ళది, ఎవరి చదువు వాళ్ళది, ఎవరి వృత్తి ఆడదు. బాహ్యంలో చూస్తే అంతే, ఎవరి మటుకు ఆడదు. కానీ భగవద్గీతలో మీరు ఇంటికి వెళ్ళాక 18వ అధ్యాయంలో 20వ శ్లోకం బాగా చదువుకోండి. ఆ 20వ శ్లోకంలో ఏమని ఉందంటే, 18వ అధ్యాయంలో భిన్న భిన్నంగా ఉన్నాయి శరీరాలు వేరు, గుణాలు వేరు, కానీ లోపల అందరి హృదయాల్లో నేను ఆత్మగా అంతర్యామిగా ఉన్నాను. మీరు వేరు వేరు వెనుకున్న దాంట్లో నేను ఖండంగా లేదు, అఖండంగా ఉన్నాను. కానీ అందరిలోనూ ఉన్నాను, అందరిగా ఉన్నాను. మంచివాళ్ళు ఉన్నాను, చెడ్డవాళ్ళు ఉన్నాను, గుణవంతుల్లో ఉన్నాను, గుణం లేని వాళ్ళు ఉన్నాను, భక్తుల్లో ఉన్నాను, భక్తులు కాని వాళ్ళు ఉన్నాను. కానీ మీరు పవిత్రులైతే అందరిలోనూ నన్ను చూసే శక్తి వస్తుంది మీకు, అది విజ్ఞానము అన్నాడు. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి 18వ అధ్యాయంలో 20వ శ్లోకం. విజ్ఞానం అంటే ఊరికే పొడిపొడి మాటలు చెప్పుకోవడం కాదు, అనేక రూపాల మధ్యలో, అనేక నామాల మధ్యలో అంతటా వ్యాపించింది వస్తువు, అంతటా వ్యాపించింది వస్తువు అంటే లోపల ఉన్నాడు నారాయణుడు, బయట ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరికి ఆధారంగా ఉన్నాడు. మీరు పవిత్రులైతే అందరి హృదయాల్లో కనిపించింది మీకు నారాయణుడు, అయితే మామూలుగా కనపడ్డు నారాయణుడు. మీరు పవిత్రులైతే, మీకు ఏకాగ్రత వస్తే, మీ బుద్ధిలోనూ దోషాలు రాలిపోతే, మీకు నిదానం వస్తే అందరిలోనూ నన్నే మీరు చూస్తారని కూడా మీకు కనపడదు అన్నాడు. అంటే భిన్నత్వంలో ఏకత్వం వచ్చేస్తుంది, అనేకత్వంలో ఏకత్వం వచ్చేస్తుంది. నేను ఎలా చూశాను అనుకోండి, మీ రూపం కనపడదు, నామం నారాయణుడే కనిపిస్తాడు. భిన్నత్వంలో ఏకత్వం, అనేకత్వంలో ఏకత్వం, రూపరహితమైనటువంటి నామరహితమైనటువంటి పరమాత్మలో ఆ పరమానందను ఊగిస్తున్నాడు. మామూలుగా మీ రూపాలు ఉరికే అలా ఉన్నాయి, మీ రూపాలన్నీ నీడలు చెన్నాయి, నారాయణుడే ధరించారు ఈ రూపాలన్నీ. ఈ రూపరహితమైన నామరహితమైనటువంటి పరమాత్మలో పరమానందంలో ఊగిసలాడతాం. ఎప్పుడు శరీరం మరణించేక్కదు, ఇప్పుడే అరువు దారం కాదు కేశ దారమే. అయితే మనకి భక్తిని జాగ్రత్తగా పెంచుకుంటే రావాలి. భక్తి లేని వాళ్ళకి భక్తి విలువ తెలియదు, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం విలువ తెలియదు, మంచితనం లేని వాళ్ళకి మంచితనం విలువ తెలియదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు అని మనం అనుకోవడం అనవసరం. మన దారి మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళకి తెలియదు అని అందులో జీవించకూడదు. మనం భగవంతుని స్మరించుకుంటూ భగవంతుల్లో జీవించాలి. ఇతరులు కూడా మనకు అనవసరం. ఇంకా చైతన్యానికి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనస్సుకి ఇతరులు ఉన్నారు. ఇంకొక గుర్తుపెట్టి ఒక మాట వినేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన అర్థంతం కాదు. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఏమనుకుంటున్నాం, ఏదో గొప్ప గొప్ప సాధించేయాలనుకో. అంటే మీరంటే ఇక్కడ నలుగురని కాదు, ఇక్కడ కూర్చొని నలుగురైనా కాదు, లోకం మాట చెప్తున్నాను. లోకం మాటకి అంటే ఇక్కడ 10 మంది మాట కాదు నేను చెప్పాను. ఏదో మంత్రి అయిపోదాం, ముఖ్యమంత్రి అయిపోదాం, లేదా పోయి ఏకరం కొనేద్దాం, ఏదో ఏదో ప్లాన్ చేసుకుంటాం కదా. ఏదో మనం తాటాకి ఇంట్లో ఉంటున్నాం, మేడ కట్టుకుందాం, ఏదో సంసార పక్షంలో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి అనుకోకుండా ఉండలేం మనసు ఉన్నప్పుడు. ఏదో ఇంకా బాగుపడిపోవాలి, మనం ఇంకా బాగుపడాలని ఏదో అలా అనుకుంటా ఉంటాం. మనసుకు సాగదు, అలా బాగుపడటం మంచిదే, బాగుపడటం మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో ఏదైతే సాధిందాం అనుకుంటున్నామో, రాబోయే జన్మల్లో ఏది సాధిందాం అనుకుంటున్నామో, ఈ అన్నింటికంటే గొప్ప వస్తువు మన హృదయంలో ఉన్నది. మర్చి రాబోయే జన్మలో ఈ భారతదేశానికి నేను చక్రవర్తిని అయిపోతాను అనుకోండి, అనుకోండి, అంతకంటే గొప్ప వస్తువు మొగ సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. ఒకవేళ మీరు అనుకునేనే సాధించవచ్చు, నేను కాదంటున్నది. ఈ జన్మలోనూ రాబోయే చెప్పాను కదా, మీరు ఏదైనా మంచి పని చేస్తే ఈ జన్మలోనూ రాబోయే జన్మలో పరిచయం ఇవ్వకుండా ఉండడు ఈశ్వరుడు. కాలం ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో చెప్పడు, అది ఈశ్వరుడు ఇష్టం, అదే కర్తృరాజ్య. కానీ మన భవిష్యత్తులో సాధించే విషయాలు అన్నింటికంటే సాధించవచ్చు. ఒకవేళ మనం అనుకుంటే సాధించు, ఒకవేళ సాధించగలమే భగవంతుడి దయ ఉంటే. బాహ్యంగా సాధించి ఎన్ని గొప్ప కార్యాలు ఘనకార్యాలు సాధించినా అన్నింటికంటే వాటికి మించిన వస్తువు, వాటికి అతీతమైన వస్తువు, అలౌలికమైన వస్తువు, అభౌతికమైన వస్తువు, నామరూపాలతో సంబంధం లేని వస్తువు గొప్ప చైతన్యం. అన్నింటికంటే నువ్వు ఏదైతే గొప్ప గొప్ప అనుకుంటున్నావో అంతకంటే వేరేట్లు గొప్ప వస్తువు నీ హృదయంలో, అది మర్చిపో. ఇవొక్కటే మర్చిపోకుండా మీరు ఇంటికి వెళ్ళిపోయింది నాకు అర్థం లేదు. మీరు అనుకునే అన్ని సాధించవచ్చు, నేను కాదంటలేదు. కానీ అన్నింటికంటే గొప్పది ఇక్కడే ఉంది. మీరు అనుకునే గొప్పల కంటే ఇంకా పెద్ద గొప్ప వస్తువు ఇక్కడ ఉంది. అది మనకి తెలియక, దాని విలువ తెలియక, దాన్ని పొందాలనేటువంటి అది సజ్జన సాంగత్యం కూడా. ఎందుకంటే మన హృదయంలో ఉన్నది పొందాలనేటువంటి వాడి సమక్షంలో మన హృదయంలో ఉన్నది పొందాలనే ప్రేరణ వస్తుంది. అందుకే సజ్జన సాంగత్యం. లోకవాసనలు తగ్గుతాయి, సజ్జన సాంగత్యం వల్ల లోకవాసనలు తగ్గుతాయి, అందుకే సజ్జన సాంగత్యం. ఇవి ఎక్కడున్నాం మనం, ఇక పుస్తకం తీరే ఎక్కడున్నామంటే ఇప్పుడు అది. అంటే నువ్వు భగవంతుని పరిపూర్ణంగా అంకితం కాదు, ఆయన ఇష్టం మన ఇష్టం, భగవంతుని కాదని మనం ఏం చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు మనం పాడైపోవడానికి కారణం ఏంటి, భగవంతుని కాదని మనం ఉన్నాం అనుకుంటున్నాం, భగవంతుడికి వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం, భగవంతుని కాదని ఏదో సాధించగలం అనుకుంటున్నాం. మనం పని చేయగలం కానీ ఫలితం మన చేతిలో లేదు. అది భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఫలితం అనేది ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఇస్తాడే ఇప్పుడు చెప్పలేము అనేటువంటి పూర్తి ఆధారం, పూర్తిగా మనం భగవంతుడి మీద కనుక ఆధారపడితే అహంభావన తగ్గిపోతుంది, విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ వచ్చే ఫలితం వల్ల మనకు గర్వం రాదు. ఒకవేళ ఫలితం వచ్చినా అది గర్వం ఏమి రాదు మనం. ఇది ఈశ్వరుడు ప్రసాదం అనుకుంటాం. మనస్సు నిర్మలంగా ఉండాలి, మనస్సు నిశ్చలంగా ఉండాలి, మనస్సుకి అశాంతి రానివ్వకూడదు, మనసుకి అశాంతి రానివ్వకూడదు. అది ఎక్కడే ఒక మనకంటే ఒక అచేతమైన శక్తి ఉంటుంది, భగవంతుడు ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ భగవంతుని కాదని ఏదైనా చేయలేము, కాదని మనం ఏం చేయలేము, ఆయన దయ ఉంటే చేయగలం, ఆయన దయపోతే ఆయన దయ లేకపోతే ఏది చేయలేము. మనకు ఉన్నది భగవంతుడు, లేనిది భగవంతుడు. ఇప్పుడు మనకు ఎంత ఇవ్వాలో భగవంతుడు అంతే ఇస్తాడు. మనం బంగారం కొండ దొరికిందో రాసుకున్నా మన శరీరానికి ఎంత అంటుకోవాలో అంతే అంటుకుంటుంది, కానీ ఎక్కువ అంటుకోదు. అంటే భగవంతుడు మనకు ఎంత ఇవ్వాలో అంతే కేటాయిస్తాడు. ఈ శరీరంలో మనం ఎంత అనుభవించాలో అంతే కేటాయిస్తాడు. మనకు ఈ సంవత్సరం లాభం వచ్చిందనుకుంటాం, ఆ సంవత్సరం నష్టం వచ్చింది అనుకుంటున్నాం. లాభంలో భగవంతుడు ఉన్నాడు, నష్టంలో భగవంతుడు ఉన్నాడు, అది మనకు కనపడ్డాం. అదే మనకి సామెతలు చెప్తారు, శివుడు ఆజ్ఞ లేకపోతే చేయమైనా కొట్టదని. అది భగవంతుడికి భిన్నంగా మనం లేము, ఆయన ఆజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయనకి వేరు వేరుగా ఉన్నాం అనుకోవటం వల్ల మనకు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. భగవంతుని కాదని మట్టుకు మనం ఏమి చేయలేము, భగవంతుని కాదని మనం ఏమి చేయలేము అని భగవంతునికి భిన్నంగా ఉన్నామనే భావన వదిలేయాలి. మనం మన హృదయంలో అంతర్యాముడు ఉన్నాడు, రాధ మనకు ఆధారంగా ఉన్నాడు, ఆయన ప్రేరణ వల్లే మనం పని చేస్తున్నాం. తర్వాత మనకు వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. మనకి వచ్చే యోగం ఉంటే వచ్చేస్తుంది, ఒకవేళ మనకు రాని యోగం ఉంటే, మన యోగం లేదు రాని ఉంటే ప్రయత్నం చేసినా రాదు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇది భగవంతుని ఇచ్చాడనే తృప్తి వదిలేసాం. ఎక్కడైతే తృప్తి లేదు అక్కడ అనారోగ్యం ఉంటుంది, ఎక్కడైతే తృప్తి లేదు అక్కడ అశాంతి ఉంటుంది, ఎక్కడైతే తృప్తి లేదు అక్కడ ఆందోళన ఉంటుంది. తృప్తి లేని వాడికి 1000 కోట్లు ఉన్నా తృప్తి లేని వాడికి అశాంతి, 1000 కోట్లు రూపాయలు ఉన్నా తృప్తి లేని వాడు ఎప్పుడు అశాంతిలోనే ఉంటాడు. వాడి మనసు ఇంకా అంతర్దృష్టి కలగదు, వాడికి అంతర్ముఖం కలగదు. అయ్యే భగవంతుడు మనకి ఎంత కేటాయించాడో అంత వస్తుంది, కానీ మనం కోరినంత మాత్రం చేసి ఎక్కువ రాదు. శక్తి భగవంతుడిది, శక్తి భగవంతుడి శక్తి, కోరిక శక్తి లేదు, భగవంతుడికి శక్తి ఉంది. అంటే మనం భగవంతుడు మన కోరిక శక్తి లేదు, భగవంతుడి శక్తి ఉంది. ఆ శక్తి మనకి ఎంత కేటాయిస్తే అంత. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు. మన దేహ ప్రారంభంలో ఎంత ఉంటే అంతే వస్తుంది, కానీ మనం ఒకవేళ మన ప్రారంభంలో ఉన్నది కోరుకోమనుకోండి, కోరుకో పని ఇచ్చేస్తాడు. మన ప్రారంభంలో ఏంటి కోరుకుంటాం, ఇబ్బందికరంగా వెళుతున్నాయి అనుకోండి అది చెడ్డ స్వప్నం. అది స్వప్నమే, ఇది స్వప్నమే, ఇందులోంచి నేర్చుకోవాలి. మనం అందరం రాత్రులు నిద్రపోతున్నాం, జ్ఞానానికి 1 మంది రాత్రులు నిద్రపోతున్నాం. 8 గంటలు 9 గంటలు నిద్రపోతే 8 క్షణాలకి నిద్రపోతుంది. మనం ఏదో ఊరు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం జ్ఞాపకం లేదు నాకు ఈ మధ్యన వారం రోజుల కింద. సరిగ్గా 9 గంటలకి నాకు నిద్ర వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజు ఎంత నిద్ర పట్టింది అంటే పొద్దున్న 6 గంటలకు నాకు అసలు నిడుకురాదు. ఒక క్షణానికి రాత్రి ఎలవాళ్ళు, ఒక క్షణానికి నిడిపోయింది, ఇలా కళ్ళు తెరిచి చూసేవాడికి ఆరైంది ఒక క్షణంతో. అలాగే ఆ నిద్రలో 8 గంటలు 8 క్షణాలకి నిద్రపోతాం. మనం అందరం ఈ ఉదయంలో నిద్ర మన పనులు మనం చేసుకుంటూ మనకు అవసరమైన గొడవలకు వెళ్లకుండా మన ఉదయంలో కనుక నిద్రపోవటం నేర్చుకుంటే 100 సంవత్సరాలు 100 క్షణాలకి నిద్రపోతాం. మనం మన ఉదయంలో నిద్రపోవాలి. మనం ఎక్కడ నిద్రపోవాలి, మంచం మీద కాదు, మన ఉదయంలో కనుక మనం నిద్రపోవటం నేర్చుకుంటే 100 సంవత్సరాలు 100 క్షణాలకి నిద్రపోతాం. అంతే కదా, మనం చేసుకునే పని చేసుకుంటూ ఉంటాం, టైర్ అవ్వం. మనం చేసుకునే పని మనం ఆ పని జరిగిపోతూ ఉంటుంది, దానివల్ల మనం ఏమి టైర్ అవ్వం, పని జరిగిపోతూ ఉంటుంది. మామూలుగా 100 సంవత్సరాలు పని చేస్తే టైర్ అవ్వం, ఏదో సాధించాం ఏదో సాధించాం నాకు అనిపించదు, అనిపించదు అసలు. ప్రశాంతంగా రోజులు వెళ్ళిపోతాయి. 100 సంవత్సరాలు జీవిస్తే ఏంటి, 100 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు హృదయంలో నిద్రపోయేవాడు. వృత్తిస్థలే మనహ స్వస్థత క్రియ, నీ హృదయం విలువ మనస్సును నిలబెట్టు, నీ హృదయంలో మనస్సును ముంచు, నీ హృదయంలో మనస్సును ఉంచు, నీ హృదయ ఆకారంగా ఉండు, భగవంతుడి నివాస స్థానం హృదయం, ఆయన హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్నాడంటే ఇంకెక్కడ లేడని కదా, అంతటా ఉన్నాడు, హృదయంలో కూడా ఉన్నాడు. మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు, మన యజమాని ప్రభువు మన నియమించే వాడంతా మన హృదయంలో ఉన్నాడు. అయితే ఆయనకు రూపం లేకుండా ఉన్నాడు, నామం లేకుండా ఉన్నాడు. ఆ నామరూపం లేని వాడిని మనం పట్టుకోలేము కాబట్టి వాడిని గుడిలో రూపం పెట్టి నామం పెట్టి ఆరాధిస్తాం, ఆరాధిస్తాం, అలంకరిస్తాం, అభిషేకాలు చేస్తాం, దండలేస్తాం, మన కష్టకాలు చెప్తాం. ఇదంతా సంసార పక్షంలో పొరపాటు లేదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు మన సంసార మనకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు మన బాధలు చెప్పుకుంటాం. మనకి నిజమైన వెంకటేశ్వర స్వామి మనకు నిజమైన తండ్రి, భగవంతుడే మనకు నిజమైన తండ్రి. అంటే ఇప్పుడు భగవంతుని అడుగుతూ ఉంటాం, భగవంతుడితో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం మనం? మన కష్టకాలు భగవంతుడితో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం? అంటే భగవంతుని ఆరాధించడంలో, భగవంతుని స్మరించడంలో ఏమొస్తుంది మనకి? మనోనిగ్రహం వస్తుంది, మైండ్ కంట్రోల్ వస్తుంది. మీకు మైండ్ కంట్రోల్ లేదనుకోండి, మీకు మనోనిగ్రహం లేదనుకోండి, మనస్సు నియమించుకోలేకపోతున్నారు అనుకోండి, మీ మనస్సులో శాంతి లేదనుకోండి, మీకు 1000 కోట్లు ఉన్నా 1000 ఎకరాలున్నా మీరు సుఖపడ్డాన్ని గుర్తుపెట్టండి. మీరు మనస్సు శాంతిగా లేదనుకోండి, మీకు మనసు కుదిరిగా లేదనుకోండి, డబ్బు 1000 కోట్లు ఉందనుకోండి, 10 కోట్లు కొబ్బరిగా చేప తలకాయలు వేసి తినడానికి సరిపడి డబ్బు ఉందనుకోండి, ఉందనుకోండి, నీకేమి లోటు లేదనుకోండి, నీ మనసులో శాంతి లేదనుకోండి, నీ మనసులో నిగ్రహం లేదనుకోండి, నీ మనసు మీ స్వాధీనంలో లేదనుకోండి, మీరు సుఖపడరు. ఈ లోకంలో సుఖపడరు, పరలోకంలో సుఖపడరు. ఏం చేత పరలోకంలో సుఖపడరు అంటున్నారంటండి, ఈ లోకంలో మన మనస్సుకి శిక్షణ కనుక ఇవ్వకపోతే ఈ మనస్సే మన కూడా ఇతర లోకాలకు కూడా. అంటే హృదయస్థలంలో దానికి మనస్సు నిలబెట్టి ఉంచగలిగితే అదే భక్తి యోగం, అదే కర్మయోగం, అదే ధ్యానయోగం, అదే జ్ఞానయోగం. ఆ వివేకం ఇప్పుడు మనకి ఏదైనా కోరికలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎవరికి అనుకోని మాట, మన మనస్సు వివేకంగా ఉండలేదు, మన బుద్ధి వివేకంగా ఉండలేదు. తర్వాత మనకి ఏదైనా కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అశాంతిగా ఉందనుకోండి, అడగడగా ఉందనుకోండి, మన బుద్ధి మనకి ఇది మంచి ఇది చెడ్డని విడదీయలేదు. కృష్ణుడు అన్నాడు గీతలో, భగవంతుడు నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎన్నింతే ఏం లాభం అన్నాడు. పిచ్చోడికి ఎన్నింది, పిచ్చోడికి 100 కోట్లు ఏం చేసుకుంటాడు, పిచ్చోడికి 100 కోట్లు ఉంది ఏం చేసుకుంటాడు, అది 10 మేళ్ళు ఉన్నాయి పిచ్చోడు ఏం చేసుకుంటాడని. కదా ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, అడిగి 10 మేళ్ళు ఉన్నాయి 100 కోట్లు ఉన్నాయి, ఎందుకంటే పిచ్చోడికి వెళ్ళి ఏం చేసుకుంటాడు, బుద్ధి పాడైపోయేది. అంచేది నువ్వు విషయాలు చింతించగలిగితే నీ బుద్ధి పాడైపోతుంది, పరమాత్మని చింతించగలిగితే నీ బుద్ధి బాగుపడుతుంది. తర్వాత నీ ఇష్టం అర్జున, విషయాలను చింతావా వెళ్ళి విషయంలో పడతావు, విషయాలు చింతిస్తాంటే నీకు మిగిలేదు విషయం, మనస్సు అంతా విషపూరితం అయిపోతుంది. పరమాత్మను చింతిస్తామనుకో, పరమాత్మను చింతిస్తాంటే నీకు వివేకం కలుగుతుంది, విచక్షణ కలుగుతుంది, నీకు ముందు చూపు కలుగుతుంది. శరీరాన్ని విడిచిపెట్టి శరీరం ఉండగా సుఖపడతావు, శరీరం విడిచిపెట్టాక సుఖపడతావు. నిర్మమ నిరహంకార నిస్పృహ, అంటే మీరు ఏదైనా చేస్తే మీ దాని తాలూకు స్పృహ ఉండకూడదు. మన 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 ఎవడైనా అగౌరవపరిచాడు అనుకోండి, అనుకోండి ఆయన క్షమిస్తే మర్చిపోతాం. ఏమంటే మనం క్షమించాలంటే పెద్ద హృదయం ఉండాలి. మనకు పెద్ద హృదయం లేదనుకోండి వాడిని క్షమించడం, చిన్న హృదయం ఉందనుకోండి కిరసనాలు తీపంత హృదయం అనుకోండి మనం ఆయన క్షమించడం. లార్జ్ హార్ట్ బిగ్ హార్ట్ సో బిగ్ సో లార్జ్ సో రిచ్, మనకు పెద్ద హృదయం అనుకోండి. ఎవడో మనకు అపకారం చేశాడు అనుకోండి, వ్యాపారం చేశాడు అనుకోండి, ఆయన మనకు క్షమించేస్తాడు మర్చిపోతాం కాదు మనకు జ్ఞాపకం. క్షమించామనుకోండి ఆడ అసమాన జ్ఞాపకం వస్తుంది. నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారి పార్లమెంట్ ఏదైనా పొరపాటు చెప్పుకోవడం ఒకసారి సరిగ్గా తెలియదు, మర్చిపోయి చెప్పేసాడు ఆయన సారీ నాకు తెలుగు చెప్పాను ఏమనుకోకుండా, మీ నాకు తెలుగు చెప్పాను ఏమో అనుకోవద్దు అంటే మనకు ఏదైనా గౌరవానికి బంధువు అనమాట. ఆయన పార్లమెంట్ ఏదైనా పొరపాటును చెప్పాడనుకో, మనిషి అయ్యాక పొరపాటు వస్తున్నాయి, నోటి అంటే మాట పొరపాటు మాట వస్తున్నాడు, మర్చిపోయి చెప్పేసాడు ఆయన సారీ, ఆయన సారీ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే సారీ ఏమనుకోకూడదు అని మీడియం పార్లమెంట్లో చెప్తాను. జవహర్లాల్ నెహ్రూ అన్నారు ఏదైనా పొరపాటు చేస్తే చెబుతూ ఇక దాని గురించి పార్లమెంట్లో తర్జన భర్జన ఉండదండి. ఇదో మనకు తెలియదు పార్లమెంట్లో చెప్పాడు అనుకోండి, మాకు తెలియదు పొరపాటు చేసావు నెహ్రూ అంటాడు అనుకోండి, ఇంకా దాని గురించి తర్జన భర్జన ఉండదు, అక్కడ తోటి మెంబర్లు కూడా మర్చిపోతారు. అంటే మనం అప్పుడు ఎవడో తిట్టాడు, వాడు కొట్టాడు, వాడు తిట్టాడు, వాడు విమర్శించాడు, వీడు విమర్శించాడు, ఇలా పెట్టి కూర్చుంటాం అనుకోండి, మళ్ళీ ఆయన ఎలా విమర్శించాలి అని ఇలా పెట్టి కూర్చుంటాం అనుకోండి, ఎప్పుడన్నా పరమాత్మను మర్చిపోతాం. ఇవన్నీ ఈ గొడవలలో మనకేం కలిసి వచ్చేది లేదండి. ఇక్కడ పోగొట్టుకోండి, ఎవరి లాస్ ఈజ్ గ్రేట్ యేసు అంటాడు, ఎవరి లాస్ ఈజ్ గ్రేట్, ఎవరి లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక జ్ఞానం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది, నీ హృదయంలో ఒక చావులేని సత్పదార్థం ఉంది, నీ హృదయంలో ఒక మహా వెలుగు ఉంది, నీ హృదయంలో మహా వెలుగు ఉంది. నీ శరీరం మరణించకముందే, నీ శరీరం కాలి బూడిదైపోకముందే ఆ వస్తువుని కనుక నువ్వు పొందకపోతే భవిష్యత్తులో ఎన్ని లాభాలు ఉన్నా చివరికి సున్నే నీకు మిగిలిదని చెప్పాడు. యువర్ లాస్ ఇస్ గ్రేట్, యువర్ లాస్ ఇస్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ ట్రూత్. నీకు శరీరానికి నీ మనస్సుకి ఇంద్రియాలకి నీకు ఆధారంగా ఏ వస్తువు అయితే ఉందో ఆ ఆధారంగా ఉన్న వస్తువుని మనం నువ్వు తెలుసుకోగనక చనిపోతే నువ్వు అనుభవించే నష్టం ఎంతనే నోటితో చెప్పడానికి వీల్లేదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ మనకేదైనా కలిసి రావచ్చు. శరీరం పోయాక ఇంకా వస్తువు మనం సాధన చేయడానికి ఏం కోరుతుంది? శరీరం ఉండగానే దాన్ని ఈ భూమి ఒక ట్రైనింగ్ గ్రౌండ్, ఈ భూమి అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. నువ్వు కాలాన్ని వేస్ట్ చేసుకో, నీ పనేది నువ్వు చేసుకో నిరహంకారంగా చేసుకో, నీ పనేది నువ్వు చేసుకో నిరహంకారంగా చేసుకో, నిరాడంబరంగా చేసుకో, నిరాడంబరంగా చేసుకో, నిరహంకారంగా చేసుకో. నువ్వు ఈ లోకంలోకి మనం ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామని జాడ కూడా తెలియకుండా చేసుకో. కొంతమంది మన ఇంటికి చుట్టాలు వస్తాయండి, అది వచ్చినట్టు తెలియదు వెళ్ళిపోయినట్టు తెలియదు. కొంతమంది వస్తే మనం యాగి చేసి వదిలేస్తాం, తెలుగు బాగాలేదని, సాంబార్ బాగాలేదని, పులిసి బాగాలేదని. కొంతమంది బంధువులు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు జాడ కూడా మనకు. అలాగే మనం కూడా మనం చేసి ఈ పని నిర్మలంగా చేసుకెళ్ళిపోవటం, మనం గుర్తింపులకు వెళ్ళకూడదు. గుర్తింపులకు వెళ్ళామనుకోండి, ఏమండి గుర్తింపులకు వెళ్ళామనుకోండి, గుర్తింపులకు వెళితే ఏమవుతుందంటే గుర్తింపులు వస్తే అసలు సున్నా ఇది పోగొట్టుకుంది. మీకు ఊరేగింపులు కావాలంటే భగవంతుడు ఇస్తాడు, అక్కడ చూడండి సరే ఇక్కడ సున్నా ఇది పోతాం. అయితే మీకు ఇంకోసారి చెప్తున్నాను, భగవంతుడు చెప్పాడు యజ్ఞ దాన తపస్సును విడిచిపెట్టు. విడిచిపెట్టవలసిన మూడు, పట్టుకోవలసిన మూడు, రాగము భయము కోపం విడిచిపెట్టు. ఇంకా ఈ మూడు నరకానికి తీసుకెళ్ళకు. నువ్వు చచ్చిపోయిన వెంటనే నరకానికి తీసుకెళ్ళి ఇవే మనకి ఈ మూడు ఇమ్మన్నారు, రాగము భయము కోపము, ఈ మూడు నరక ద్వారాలు అంటే మూడు నరక ద్వారాలు, మూడేమో నీకు స్వర్గ ద్వారాలు, యజ్ఞము దానము తపస్సు. అంటే మనం ఏదైనా పని చేస్తా అంటే, ఇప్పుడు సపోజ్ మీ అమ్మాయికి మీరు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏమో ఆలోచించవరు, ప్రేమ కోసం ఇస్తారు. ఏ పనికి సమాజం పట్ల కూడా మనం చేసే పని అలా ఉండాలి, మోటివేషన్ ఉండకూడదు. ఈ చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు చంపాలి, అది వ్యాపారం. 25 లక్షలు 35 లక్షలు రాజకీయ నాయకులకంటే రాజకీయ నాయకులు పట్టుకెళ్ళి డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తారు. అది ఏమని చెప్తారు, మేము 25 లక్షలు ఇచ్చేచ్చాం, ఢిల్లీ వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళి, అది మోటివేషన్, అది యజ్ఞము కాదు, దానము కాదు, తపస్సు కాదు. వాళ్ళు ఏదో తర్వాత ఆడు ఏదో మంత్రి అయితే మనకు ఉపయోగపడతాడని ఇస్తారు, అది దానం ఎలా అవుతుందండి? ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే మోటివేషన్ ఉండకూడదు. ఇప్పుడు మీ అమ్మాయికి మీరు 10 రూపాయలు ఇస్తారు, మామూలుగా ఇస్తారు అంతే, దానికి ఏం మోటివేషన్ ఉండదు. దానికి అది చేయి, ఏ పని చేసినా అలా ఉండదు. సమాజానికి ఏదైనా పని చేసినా అలా ఉండాలి. ఏదో లోపల ఉద్దేశం పెట్టుకుని ఇవ్వకూడదు. మామూలుగా ఇవ్వటం కోసం ఇది, ప్రేమించడం కోసం ఇది. అందుకని ఈ ధనవంతుడి పట్టుకెళ్ళి రాజకీయ నాయకులకు ఇచ్చే చందాలకు వెళ్ళకూడదు. అది దానం కానే కదా, ఒకవేళ దానం అనుకున్నా రాక్షస దానాలు. మోటివేషన్ పరికరాలు. యజ్ఞం అంటే మన స్వార్థరహితంగా ఏ పని చేసినా యజ్ఞం. భగవంతుడు చెప్పాడు గీతలో, నీ పొట్ట కోసం, నీ బట్ట కోసం, నీ శరీర యాత్ర కోసం, ఇతరుల మీద ఆధారపడకుండా నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ, నీకు చేతనైతే ఇతరులు సహాయించే, లేకపోతే నోరు మూసి కూడుకోవాలి. చేతనైతే ఉపకారం చేయి, అపకారం మటుకు చేయి. కొంతమంది మనుషులు అంతే చేస్తే ఉపకారం చేస్తారు, లేకపోతే అపకారం మటుకు చేయరు. నీకు చేతనైతే ముందు నీ శరీర యాత్రకి ఇతరుల మీద ఆధారపడకు. ఇది గీతలో చెప్పాడు, నీ శరీర యాత్రకు మీదకి ఇతరులని ఆధారపడతావు అనుకో, నూటుకు నూపాళ్ళు వాళ్ళేమంటారంటే అలా అహంకారం ఎలా చెప్తే మనం అలా విన్నాం. ఈ మధ్యన కాకినాడ ఒక అమ్మాయి చెప్పిందండి, ఎప్పుడైనా మా అమ్మ 10 రూపాయలు పెడతానని, నాకు అప్పుడప్పుడు పెడతాను, నేను అడగకపోయినా ఏదో పెడతాననుకోండి, పుచ్చింది తిన్నప్పుడు పెడతాను, ప్రతి మాట చెప్పినట్టు తినమంటానని చచ్చిపోతున్నానని చెప్పిందండి అమ్మ. అది మోటివేషన్. అయ్యి బాబు అని పెట్టకపోతేనే వదిలిపోయిన అనిపిస్తాను, అది అమ్మ గురించి చెప్తాను. నేను అడగను, ఇస్తున్న బాగానే ఉంది, ఏది తల్లి ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే ఎలా ఉంటాం, ప్రతిదీ అది చెప్పిన కూర్చోవాలి. స్టాండ్ సిట్టు వాక్ అని, మా అమ్మ స్టాండ్ అంటే నుంచోవాలి, సిట్ అంటే కూర్చోరు, వాక్ నడు అంటే నడవాలి, స్టాండ్ సిట్టు వాక్ కూర్చో, సిట్ డౌన్ సిట్ డౌన్ కూర్చోవాలండి, యూ స్టాండ్ అప్ నిలబడాలండి, నువ్వు కూర్చోవద్దు నుంచోద్దు, యూ వాక్ నడవాలంటే నడవాలి. ఇదేంటి బాబు ప్రాణం, ఇది ఆ డబ్బు నాకేంచుకుని బాబు అంటారు. అది గీతలు ఇవన్నీ చెప్పాడు భగవద్గీతలో. అంచేది మీ అమ్మ మీద కూడా నువ్వు ఆధారపడి నీ శరీర యాత్ర నిలబెట్టడం, నీ శరీర యాత్ర నడవటానికి నీకు పొట్టకి బట్టకి లోటు లేకుండా ఉండటం కోసం ఇతరుల మీద ఆధారపడకు. ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. నీ కాళ్ళ మీద నీ యాత్రకి మటుకు నీ దేహయాత్ర సత్వం కావడానికి నీ మీద నీ కాళ్ళ మీద నేను నిలబడు. ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. నీ పని అయితే నువ్వు చూసుకుని మిగతా టైం అంతా నేను తెలుసుకోవడానికి ఉపయోగించాను గీతలో భగవద్గీత. నిస్పృహ అది ఏదైనా యజ్ఞం, యజ్ఞదా యజ్ఞం చేస్తే దాని తాలూకు స్పృహ ఉండకూడదు. నిస్పృహ నిర్మమ నిరహంకార మమకార రహితంగా అహంకార రహితంగా స్పృహ రహితంగా కర్మను ఆచరించు, నువ్వు గ్రామీణ స్థితిని పొందుతావు. అంటే నదిని చలి తప్పులు లేకుండా సముద్రం ఎలా కలిసిపోతుందో, నీ లోపల ఉన్న మనస్సు, నీ లోపల ఉన్న జీవుడు పరమాత్మలో ఐక్యమైపోతాడు. రెండో కంటి వాడికి తెలియకుండా నీకు 1000 కోట్లు డబ్బు ఉంది అనుకోండి, లేకపోయినా అనుకోని మాట్లాడచ్చు, లోపల మటుకు భేదవాళ్ళకుండా ఉండాలి. లోపల ఎలా ఉండాలి, నాకు 1000 కోట్లు ఉంది లోపల, లోపల మటుకు మనం భేదవం. వాళ్ళకి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఏం చేసేది అన్నీ ఉండి అనుకున్నారు, అది ఈ జన్మలో వాళ్ళకి ఇచ్చేద్దామని భగవంతుడు ఇచ్చారు. భగవంతుడు నియంత, భగవంతుడు నియంత. ఇప్పుడు ఆ సీతమ్మకు మోక్షం ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, భగవంతుడు ఇచ్చేస్తాడు. నేను పేచీ పెడతాననుకోండి, సీతమ్మకి నువ్వు ఇవ్వటం ఏంటి, నేను మరి కష్టపడి సాధన చేస్తున్నాను, నాకేవ్వకపోవటం ఏంటి, సీతమ్మకి ఎందుకు ఇచ్చామంటే అలా అడగటానికి ఏం లేదు, మనం అడిగినా ఎస్టిమేట్మెంట్ చేశా ఒక ఆర్డర్ ప్రకారం చేసేస్తాడు, మనం అడిగిన అడగటానికి కూడా వీలు లేదు, అడిగే హక్కు కూడా లేదు అని సీతమ్మకి ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు, ప్రశ్నించడానికి ఏం లేదు. భగవంతుడు ఎవరికి తెలియబడాలనుకున్నాడో వాడికి తెలియబడలేదు, అయితే అది తెలియబడినప్పుడు మీ పక్క వాడికి కూడా తెలియనప్పుడు అది జీవుడికి అడ్వర్టైజ్మెంట్ మనకు కావాలి, అహంకారానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. భగవంతుడికి అడ్వర్టైజ్మెంట్కి ఎందుకు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అంటే అహంకారంతో పనిచేసినప్పుడు వాడు ఊరేగింపుడు మనకు కావాలి, చైతన్యానికి ఊరేగింపుడు ఎందుకు, అది తప్పించి ఇంకోటి లేదు చైతన్యానికి. సీతమ్మకి ఎరుక భగవంతుడు లోపల ఉన్నాడు కదా, భగవంతుడు ఎక్కడి నుంచో రావక్కర్లేదు. సీతమ్మకి ఎరుకులోకి రావాలని పరమాత్మ అనుకుంటాడు అనుకోండి, వచ్చేస్తాడు. మనం అందరం పేచి పెట్టిన ప్రయోజనం లేదు. నోరు నొప్పి తలపై పోవటం, ఆ ఇంప్రెషనల్ బిహేవియర్, ఆ ఇంటెలిజెంట్ బిహేవియర్, ఆ బిహేవియర్ని బట్టి వాడు లోపలే ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, ఆ ఎరుకులోకి వచ్చేస్తాడు. మనం కాని దాంట్లోంచి విడిపోతా ఉంటే ఏది అవునామో అది ఎరుకులోకి వచ్చేస్తుంది. అదే మనకు పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి, ఈశ్వర పట్ల విశ్వాసం ఉండాలి, శరణాగతి ఉండాలి. ఆ శరణాగతి భావంలోనే మనకు గతి అందుతుంది. ఆ గతి అంటే మోక్షం. గతి మనకు శరణాగతి ద్వారానే. జపం నిరంతరంగా నువ్వు ఆపి చేయక్కర్లేదు, అలా జపం చేస్తూ ఉండు. నోట్లో ఏదో నామో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. అది ఇంకోటి మీరు అనుకునేది ఇష్టంగా ఉండాలి. మీ కళ్ళకి రూపం ఇష్టంగా ఉండాలి, ఆ నామం ఇష్టంగా ఉండాలి. ఇష్టం ఉన్న చోట మనసుకి కష్టం ఉండదు. అది అంటే ఇష్టంగా ఉండాలి. అంటే మీరు ఏదో నామం మీరు నిరంతరము అనుకుంటూ ఉండాలి. అంటే నువ్వు ఈ నామం ఏం చేస్తుందంటే, నీ రూపం ఈ నామరూపాలని ఇలా చింతించగా ఆ నామరూపాలే నీ లోపల వస్తువుకి నామరూపాలు లేవు. నీ లోపల వస్తువుకి నామరూపాలు లేవు. ఈ రూపాన్ని బయట ఉన్నటువంటి ఆ దేవతా పురుషుడు అవతార పురుషుడు యొక్క రూపాన్ని నామాను ఆ రూపాన్ని ఏమో ధ్యానం చేసుకోవడం, నామాలు స్మరించుకోవడం ఇలా చేయగా రూపంలేని స్థితికి నామంలేని స్థితికి ఆ నామరూపాన్ని నిన్ను తీసుకుపోతాయి. నీకేది మంచిదో నీకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. నీకేది శ్రేయస్సో నీకంటే భగవంతుడికి తెలుసు. భగవంతుని స్మరించగా పవిత్రుడవి నువ్వు, నీకు ఏకాగ్రత కలిగి, నీ మనస్సు సమాన స్థితి కలిగి, నీకు సమాన బుద్ధి కలిగి, నీ హృదయంలో ఉన్న సమానమైన వస్తువులు ఐక్యం అయిపోతావు. ఇప్పుడు మన మనస్సులో హెచ్చు తగ్గులు ఉన్నాయి, హృదయంలో హెచ్చు తగ్గులు లేవు. మన హృదయంలో హెచ్చు తగ్గులు ఎలాగ లేవో అలా మన మనస్సులో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుంటే మనసు చెడు హృదయంలో లైవ్ అయిపోతుంది. మన హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి, యూనిఫార్మ్గా ఉండాలి. ఇప్పుడు ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నామనుకోండి, ఉదాహరణకు గుళ్ళో ఉన్నామనుకోండి, భగవంతుని తప్పించి మన గుళ్ళో ఎవరికి నమస్కారాలు పెట్టకూడదు. భగవంతుని తప్పించి ఎవరిని స్తోత్రం చేయకూడదు. ఆ మంత్రి గారి ఇంత గొప్పవారు, ఎమ్మెల్యే గారు ఇంత గొప్పవారు అట్లా అనకూడదు. దేవుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు. మీ ఇంటికాడు అనుకోని ఎమ్మెల్యే గారు గొప్పవారు. దేవుడి దేవాలయ ప్రాంగణంలో ఎవరు ఇతరులకు నమస్కారం పెట్టకూడదు. దేవుడికి తప్పించి ఆ దేవుడిని తప్పించి ఎవరిని స్తుతి చేయకూడదు. దేవుడి యొక్క ఔన్నత్యం మీ లోపల మీకు తెలిసి ఉండాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడం, నామాన్ని స్మరించుకోవడం, చేసుకుంటే స్తోత్రం చేసుకోవడం దేవుణ్ణి. అందుకని ఇతరులను దేవాలయ ప్రాంగణంలో ఇతరులను స్తోత్రం చేయకూడదు, అపచారం. పదమంది ఈ దేవాలయాలకు మంత్రులు తీసుకొచ్చి ఆ దేవుణ్ణి అక్కడ దేవుడు ఎదుర్కొనాలి. ఈ మంత్రులకు పాదాలకు నమస్కారాలు పెట్టాలి. ఆల్రెడీ చెప్పాలి, మాకు పాదాలకు నమస్కారం పెట్టద్దు బాబు, పెట్టి మీ ఇంటికాడ పెట్టడం. ఆ దేవుని అగౌరవపరచడం అది అపచారం. ఆ దేవాలయం నిర్వహించే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం అర్చన బాగా చేస్తుంటే, జపం బాగా చేస్తుంటే, పూజ చేస్తుంటే అది శిల కాదు, దేవుడే ఆ శిల. అక్కడ భగవాన్ అన్నవారు అక్కడ రాయని చూసేవాడు రాతి బుద్ధి ఉన్నవాడికి రాయి కింద కనిపిస్తుంది, సద్బుద్ధి ఉన్నవాడికి దేవుడేది కనిపిస్తాడు. నువ్వు ఆ విగ్రహం ద్వారా నువ్వు చూడవలసిన అంతరా వ్యాపించిన పరమాత్మను మనం చూడలేం కాబట్టి ఆ విగ్రహం ద్వారా మనం చూస్తాం. అలాగే జపించగా మనస్సు నశిస్తుంది. ఎప్పుడైతే మనస్సు నశించిందో మనం నశించం. అంతరా వ్యాపించిన వస్తువు మనకు ఎరుకులోకి వస్తుంది. ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, శరీరం చనిపోయాక ఎక్కడికో వెళ్ళిపోతాం, శరీరం చనిపోయాక ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకుంటాం కదా. దాని అర్థమైన అంతరా వ్యాపించిన వస్తువు అన్ని చోట్ల వ్యాపించిన వస్తువు ఎక్కడికి వెళుతుంది? గుండుగలంలో లేని వస్తువు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ లేని వస్తువు గుండుగలను వెళుతుంది. అంతరా వ్యాపించిన వస్తువు ఇంకా గుండుగలు ఏంటి, ఏలుగురండి దానికి కదండి. అంతటా నేనే ఉన్నాను, అంటే చనిపోయాక ఎక్కడికి వెళ్తానండి? చనిపోయాక ఎక్కడికైనా ప్రయాణం అయ్యామంటే తిరిగి పునర్జన్మ వస్తుంది. అది శవాన్ని మోయవలసిందే, కర్మ అనుభవించవలసింది, ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. ఇప్పుడు కొంతమంది పొరపాట్లు చేస్తారు, ఆ కోర్టులను వదిలేస్తారు. రుజువు అవ్వదనుకున్న సాక్ష్యం ఆ కోర్టులను వదిలేస్తారు. కోర్టు వదిలేస్తున్నాడు, డివైన్ పనిష్మెంట్ అంటారు దీన్ని. అంటే కోర్టు వదిలేస్తున్నది దేవుడు విడిచిపెట్టడు, కోర్టు విడిచిపెట్టేస్తున్నాడని దేవుడు విడిచిపెట్టవు. మళ్ళీ ఏ జన్మలో ఎప్పుడు అడిగి పనిష్మెంట్ వల్ల సివిల్ ఇచ్చేసి వదిలేస్తాయి. ఇంకా గవర్నమెంటే మెరుగు, గవర్నమెంట్ మెరిగి పోలీసులు మెరుగు. ఈ పోలీసులకు 10 రూపాయలు జైబులో పడేస్తే పొమ్మంటారు. భగవంతుడు అలా విడిచిపెట్టారు. సివియర్ పనిష్మెంట్ అండ్ డివైన్ పనిష్మెంట్. ఇప్పుడు ఏంటి, మీ అందరూ అది కూడా నేను బాగానే కూర్చున్నాను, నాకు ఏదైనా చెడుతనం పస్తాననుకోండి, చేతితోడి చెడ్డ చేయలేదు నేను, చెడుతనం పస్తాననుకోండి, ఈ చెడుతలంపు కూడా దేవుడికి నేను సమాధానం చెప్పాలి. ఇంచేత ఇక్కడ లోపల ఉన్నాడు, ఆ చెడుతలంపును కూడా చూస్తాను. మనకు రెండే కళ్ళు, అడిగి వేలాది కళ్ళు. అదే రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, కళ్ళు లేకుండా పరమేశ్వరుడు చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పనిచేయగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు, అన్నీ ఆయనే. ఆయనకి అవయవాలు అక్కర్లేదు, భగవంతుని నడవటానికి కాళ్ళు అక్కర్లేదు. భగవంతుడు నీకు అవకాశాలు ఇచ్చాడు, తెలివి ఉంటే తెలివి, వివేకం ఉంటే వెలుగు, చదువు ఉంటే చదువు. భగవంతుడు నీకు అధికారం ఇస్తే అధికారం, భగవంతుడు ఏ అవకాశాలు ఇస్తే అవకాశాలను కనుక మీకు సద్వినియోగం చేసుకుంటే మీకు హాజరు భర్తిస్తాడు. అలా కాదు, ఇప్పుడు ఈ జన్మలోనే హృదయంలోని జ్ఞానం మీకు ఎరుకులోకి వచ్చేస్తుంది అనుకోండి, మోక్షం ఇస్తుంది. రమణ మహర్షి గారు అన్నారు, మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది అలా కనిపెట్టుకుండొద్దు అన్నాడు. ఆ ఎదురు చూసినట్టు ఉండొద్దు అన్నాడు, ఎక్స్పెక్టేషన్ వద్దన్నాడు, మోక్షాన్ని తల మీద మోయొద్దు అన్నాడు, తల మీద మోయొద్దు అన్నాడు. మీరు భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించండి అంతే. మోక్షం దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు, మోక్షం వచ్చింది మన పరిస్థితి. మొయ్యి తప్పింది, నెత్తి మీద మోయొద్దు మోక్షాన్ని. మీరు నెత్తి మీద మోక్షాన్ని మొయ్యొద్దు, ఏదో 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 బరువు మోసినట్టు. భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించండి. కరెక్ట్ లైఫ్, కరెక్ట్ లివింగ్, రైట్ స్పీచ్ రైట్ బిహేవియర్, అంటే అందరు అలా జీవించండి అంతే. మోక్షం 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 అనుకోక్కర్లేదు. దేవుడి దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన మీ దగ్గరికి వస్తారు. మోక్షం దగ్గరికి మీరు ఎక్కర్లేదు, ఆయన. కరెక్ట్ లివింగ్, రైట్ లివింగ్, రైట్ బిహేవియర్, రైట్ థింకింగ్, రైట్ యాక్షన్. మీరు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆయన వస్తారు మీ దగ్గర. ఆయన వచ్చి మీ తలుపు తడతారు. భగవంతుడు ఎక్కడున్నాడో మనకు తెలియకపోయినా మనం ఎక్కడున్నాడో ఆయన తెలుసు, కరెక్ట్ అడ్రస్కి వచ్చాం. ఇప్పుడు మీరు ఎవరైనా బంధువులు ఇంటి చూడటానికి బయలుదేరారనుకోండి, ఉదాహరణకి మీరు గుమ్మం తిరిగేప్పుడు ఆ బంధువు ఎదురు పడ్డాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అలా వచ్చేస్తాడు. మన బిహేవియర్ రైట్, బిహేవియర్ రైట్. అది నువ్వు జపం చేసుకో, ధ్యానం చేసుకో, మనసును తొందర పెట్టుకోకు, నిదానంగా ఉండు, నిదానంగా ఉండు. అన్నవాడు చెడ్డవాడు అవుతాడు కానీ పడ్డవాడు చెడ్డవాడు అవడు. అన్నవాడికి డివైన్ పనిష్మెంట్ సిద్ధంగా ఉంది, అది గవర్నమెంట్ ఇచ్చే పనిష్మెంట్ కాదు, దేవుడు ఇస్తాడు. చాలా సివియర్గా ఉంటుంది అది. అంటే నీకు ఈ రెండు ధ్యానం వల్ల కానీ ప్రయత్నపూర్వం ఏది? అంటే నువ్వు జపం చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా, పూజ చేయగా చేయగా నీ మనస్సు నియమించబడుతుంది, ఇంద్రియాలు నియమించబడతాయి, ఇంద్రియాలు నియమించబడతాయి. అదేమో ఇవన్నీ పూర్వీకుడు ఊరికే పెట్టారని అనుకోవద్దు. ఇవన్నీ శరీరం శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, ఇంద్రియాలు శుద్ధి అవుతాయి ఈ పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల సిద్ధి అవుతాయి. దేహగత దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చే తలంపులు ఆగిపోతాయి, అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చే తలంపులు ఆగిపోతాయి నీకు. అంటే దేహాత్మ బుద్ధి తగ్గిపోతూ ఉంటుంది, దేహబుద్ధి తగ్గుతూ ఉంటుంది, ఆత్మబుద్ధి నీకు కలుగుతూ ఉంటుంది. నువ్వు జపం చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, సత్యబుద్ధి కలుగుతుంది, నీకు సత్యం ఎరుకులోకి వస్తుంది, నీకు ఇతర తలంపులు ఆగిపోతాయి, నేను బాధించే తలంపులు ఆగిపోతాయి. అన్ని తలంపులే కదండి. ఈ శరీరం చనిపోతుంది, చనిపోయినప్పుడు శరీరం చనిపోతాను చనిపోతుంది అనుకుంటున్నాం, అది అది ఒక తలంపు. ఆ తలంపు ఎవరికి వస్తుంది? నిజమైన నేనికి తలంపులు లేవు, దొంగ నేనికి తలంపులు ఉంటాయి. నిజమైన నేనికి తలంపులు ఇచ్చినా తలంపులు నిజమైన నేను బంధించవు. నిజమైన నేను వేరు, దొంగ నేను వేరు. దొంగనైన దేహానికి పరిమితమై ఉంటుంది, విషయాలకి పరిమితమై ఉంటుంది, పరిసరాలకి పరిమితమై ఉంటుంది, లాభ నష్టాలకి పరిమితమై ఉంటుంది. నిజమైన నేను దేనికి పరిమితమై ఉండదు, దానికి హద్దులు లేవు, అది ఉంటుంది. ఎలా ఉంటారో అలా ఉంటుంది, అదే మోక్షం. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. అది ఉండటం, అది ఎలా ఉందంటే అది ఎలా ఉండాలో అది అలా ఉంటుంది. దాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయకు, దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయకు, అది అవటానికి ప్రయత్నం చేయి. అది ఎలా ఉంటుంది? అది నిజమైన నేను ఎలా ఉంటుంది? బ్రహ్మం ఎలా ఉంటుంది? అది ఊహించడానికి ప్రయత్నం చేయి కదా. అవ్వటానికి ఊహిస్తే నీ మనస్సు ఎక్కడికి వెళుతుంది? నీ మనస్సు దానికి అందుకోలేదు, నీ ఇంద్రియాలు అందుకోలేవు, నీ మాట అందుకోలేదు, నీ మనస్సు అందుకోలేదు, నీకు వచ్చే తలంపులు అందుకోలేవు. అది లేదంటే ఉంది, మరి ఎలాగుంది, అది ఎలా ఉండాలో అలాగుంది, దాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. అంతే కదా, అది ఎలా ఉందో అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యి, దాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. దాన్ని ఊహించొద్దు. ఊహించడానికి ప్రయత్నం చేస్తే నీ మనస్సు నీ వికారాలు ఇల్లు అక్కడ కూర్చుంటాయి. తెలిసిన వారు మాట్లాడరు, అది తెలిసిన వారు మాట్లాడరు, మాట పడిపోతుంది. మాట్లాడేవారికి తెలియదు, మాట్లాడేవారికి ఆ వస్తువు గురించి మాట్లాడేవారికి తెలియదు. తెలిసిన వారు మాట్లాడరు, తెలిసిన వాడికి మాటతోటి పని లేదు. వాడి గురికి ఇవ్వటమే మాట అక్కర్లేదు, ఇవ్వటమే జ్ఞానాన్ని ఇవ్వటమే. చెప్పటం కాదు ఇవ్వటమే. తెలిసిన వారు మాట్లాడరు, మాట్లాడేవారికి తెలియదు. అంటే ఇప్పుడు నీకు జపం చేసేది నేనే, ఇప్పుడు ఏదైతే నేను నేనంటున్నా అదే జపం చేస్తుంది, అదే ధ్యానం చేస్తుంది, అదే ధ్యానం చేస్తుంది. ఇది నేను యొక్క మూలాన్ని. ఈ నేనేమో ద్వైతాల సంతోషము, ఓసారి పైకి ఎగురుతూ ఉంటుంది, ఒకసారి కింద పడుతుంది. ఈ దొంగ నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి పైకి ఎగురుతూ ఉంటుంది, ఒకసారి కింద పడతా ఉంటుంది, చస్తా ఉంటుంది, పడతా ఉంటుంది. లాభం వచ్చినప్పుడు పొంగిపోతుంది, నష్టం వచ్చినప్పుడు కుంగిపోతుంది. ఎవరైనా స్తోత్రం చేస్తారు సంతోషిస్తుంది. కొంతమంది స్తోత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరు వచ్చి మనల్ని పొగుడుతారని. ఇంకా బట్టరా మనం ఎవరు పొడి వాళ్ళు కనపడతారు, ఇంకా బట్టరాదం నేర్చుకోవాలి కూడా. ఆ స్తోత్రాలు మనం వినకూడదు. అసలు స్తోత్రానికి అర్హుడు ఈశ్వరుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, దేవదేవుడు ఒక్కడే, ఆ గోవిందుడు ఒక్కడే. ఒక్కడే అంటే ఒక్కడే. అది మనం మంత్రులు వచ్చినప్పుడు పంచరత్నాలు రాస్తాం. మీరు అంత గౌరవం ఎంత గొప్పవారు, అంత గొప్పవారు ఎంత గొప్పవారు. ఆ పంచరత్నాలు ఎందుకు రాస్తున్నా? మోటివేషన్. మళ్ళీ ఈ పంచరత్నాలు చదివి అక్కడ గోడ కట్టించమంటారు. ఆ గోడ కట్టించడం కోసం పంచరత్నాలు. ఆ మోటివేషన్ పనులు పనికి రావు. మీకు కావాలంటే అడగండి, గోడ కట్టించమని అడగండి. నువ్వు చంద్రుడితో సమానం, సూర్యుడితో సమానం, శివుడితో సమానం, ఈ పిచ్చగొడవలు ఎందుకు అంటున్నాడు? అది అక్కడ మంత్రి గారికి ఏదైనా అధికారం ఉందనుకుని అక్కడ గోడ కట్టించమని అడగండి. అందులో పొరపడలేదు. ఈ గోడ కోసం నువ్వు శివుడితో సమానం, వెంకటేశ్వరం కూడా నీ దగ్గర పనికిరాడు, నీ పక్కన కూర్చోడని పనికిరాడు, ఇవన్న మాటలు. నువ్వు ఆడు ఎందుకు వాడు, నువ్వు పది నువ్వు ఓట్లు వేసావు, నువ్వు ఓట్లు వేస్తాడు ఎమ్మెల్యే గాడు, ఆడికి ఏదైనా ఆడి ద్వారా ఏదైనా పని ఉంటే చేయించు, నాని వెంకటేశ్వర స్వామి అంటావేంటి నువ్వు? ఆడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఓటు వేస్తే శక్తి వచ్చిందా? ఓటు లేకుండా శక్తి వచ్చింది ఆడికి? ఆడు భగవంతుడు అంటే స్వయం శక్తి స్వరూపుడు, స్వయంగా శక్తి స్వరూపుడు. ఇది ఎలా కాదు, నువ్వు ఏ ఓటేస్తే ఆడికి శక్తి వచ్చింది? నువ్వు ఓటే ఇవ్వనుకో, మళ్ళీ ఆడికి ఏదైనా ఫ్యాక్టర్స్ కనపడ్డా? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ ఏమయ్యారు? మన కొరకు ఎమ్మెల్యేలు ఎట్లా కనపెట్టలేదు? వాళ్ళు ఏం మా ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానుకోండి నేను, చాలా పవర్ వచ్చింది, ఏదో శక్తి వచ్చేది. అలాగ ఎక్కడుంది? మీరు అందరూ ఓట్లు వేస్తే నాకు ఆ శక్తి వచ్చిందనే సంగతి మర్చిపోతాడు. అదే మాయ. అయ్యో వీళ్ళందరూ ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే అయ్యాన సంగతి మర్చిపోతాడు. వాడు మర్చిపోయే శక్తి వాడు సొంతం అనుకుంటాడు. శక్తి వాడు సొంతం కాదు, మీది. స్వతంత్రమైన శక్తివంతుడు ఈశ్వరుడు. మీరు ఓట్లు వేస్తే ఆడికి ఎమ్మెల్యే పదవి వచ్చింది, మళ్ళీ ఆయన వెంకటేశ్వర స్వామి అంటారండి అదనంగానే. వాడు పరతంత్రుడే, ఆడు మంత్రి చేసినా పడతాడు, స్వతంత్రుడు. ఆయన పెరుమాళ్ళు అక్కడే స్వతంత్రుడు. వీడు పరతంత్రుడు, వీడు జీవుడు, వాడు ఈశ్వరుడు, నియమించేవాడు ఆయన. మన ఆయన ఎక్కడి నుంచో ఉంటే అక్కడ నుంచోవలసిందే. ఆ శక్తి సొంతం కాదు, మీదది. అదే మాయ. వాడు ఓటేస్తే నాకు ఈ శక్తి వచ్చిందనే సంగతి కూడా వాడు మర్చిపోతాడు. అదే మాయ అంటది. మోటివేషన్ పనికి రాదు. ఎక్కడున్నావు? నేను యొక్క మూలాన్ని అన్వేషించు. ఏదైతే చెప్పండి, ఇప్పుడు నేను అని అంటున్నాను కదా మనం, నేను అన్నప్పటికి మనకు ఏది స్ఫురిస్తాను? దేహం స్ఫురిస్తాను. జ్ఞానికి నేను అన్నప్పటికి బ్రహ్మం స్ఫురిస్తాను. ఏ వస్తువుకి అయితే చావు లేదో అది స్ఫురిస్తుంది నేను అన్నప్పటికి. నేను అన్నప్పటికి మనకేది స్ఫురిస్తుంది? దేహం స్ఫురిస్తుంది. మనకి ఏ తలంపు వచ్చినా దేహమే కేంద్రంగా పెట్టుకుని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అహంభావన కేంద్రంగా పెట్టుకుని ఇతర తలంపులు వస్తాయి. మనకి ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి, దేహము నేననే తలంపుకే ఆ తలంపులు వస్తాయి. దేహము నేననే తలంపు నశించింది అనుకోండి, అప్పుడు నశించిన తర్వాత ఏదైనా తలంపు వచ్చినా తలంపు మనల్ని బంధించదు, ఆ తలంపు మనకు పునర్జన్మను తీసుకురాదు. దాన్ని ఏమన్నారంటే, కాలిపోయిన దొక్కతాడు, కాలిపోయిన దొక్కతాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే, కాలిపోయిన దొక్కతాడిని మీరు చూస్తే తాళ్ళలాగే కనిపిస్తుంది, అది తీసుకొని ఏదైనా కట్ చేయడానికి పనికిరాదు. దేహము నేననే తలంపు నశించిన తర్వాత వాడికి ఏదైనా తలంపులు వచ్చినా అదేం వాడిని బంధించదు. అది ఆ నేను ఉడికే ఆ దేహగతమే అండి. దేహగతమే నేను ఎప్పుడైతే నశించిందో, మనోగతమే నేను నశించిందో, వాడికి తలంపులు వచ్చినా వాడి ఉడికి అలా కనిపిస్తాడు. గురికే మనస్సు ఉన్నట్టు కనిపించినా వాడికి ఉడికే మనస్సు ఉన్నట్టు ఉడికే మన కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ అది ఆ మనస్సు వాడిని బంధించదు. అది మృత మనస్సు. అదేమిటది? మృత మనస్సు. ఏ మనస్సు? మృత మనస్సు. కాలిపోయిన దొక్కతాడు లాంటిది. కాలిపోయిన దొక్కతాడు కూడా దొక్కతాడు కింద కనిపిస్తుంది, కానీ బంధించి దేన్ని బంధించదు. ఆ తాడు పెట్టి దేన్ని కట్టలేము. అంటే ఎవరికైతే మృత మనస్సు ఉందో అది వాడిని బంధించదు. ఇంకోటి అన్నారు, జ్ఞాని మనస్సు పగటి చంద్రుడు. పగల కూడా చంద్రుడు ఉంటాడు, కానీ వాడు ప్రభావం. పగల కూడా చంద్రుడు ఉంటాడు, వాడి ప్రభావం ఏముండదు. అక్కడే నవగ్రహాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఈ గురుడు ఏ ఉన్నాయి కదా, సూర్యుడు చంద్రుడు. మాకు ఈ మధ్య నవగ్రహాలు పెంచబట్టుకుంటాను. మాకు ఏ ఉన్నాడు కదా, సూర్యుడు అని, చంద్రుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు, తర్వాత ఇంకో రాహువు, కేతు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కొంపలు వాళ్ళిద్దరికి. వాళ్ళు పైగా వస్తే 18 నెలలు ఉంటారంటే, ఏదైనా కొంపలోకి వస్తే 4 రోజులు 5 రోజులు వెళ్ళిపోరంటాడు. ఈ గురుడు దగ్గరికి వచ్చాడు అనుకున్నాడు, సంవత్సరం ఉంటారు అంటున్నాడు. చేస్తే మంచి అన్నా చేస్తారు అంటున్నాడు, చెడ్డన్నా చేస్తారు. 1,000 రూపాయలు ఉన్నవాడిని 10 లక్షలు తీసుకెళ్ళిపోతారు, లేదా 10 లక్షలు ఉన్నవాడిని 1,000 రూపాయలు తీసుకొచ్చేస్తారట. మరి వాళ్ళు ఆ స్థానం ఏది గడి ఉంటుంది అట్ట, గడిలో ఉంటారట, సంవత్సరంలో ఉంటారట, ఎక్కడికి వెళ్ళి ఈ లోపల వెళ్ళిపోయే బాబు అంటే వెళ్ళరంటున్నారు వాళ్ళు. గురుడి ఇంటికాడో శుక్రుడి ఇంటికాడో, ఈ జ్యోతిష్యం బాగా నాకు తెలియదు, జ్యోతిష్యం జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఈ గురుడి ఇంటికాడో శుక్రుడి ఇంటికాడో బుద్ధుడు ఉంటాడో, ఈ బుద్ధుడి ఇంటికాడో ఎక్కడో ఉంటే అన్నారకి ఇంటికాడో ఉంటారట. మీకు ఈ మాట మీకు చెప్పినా కాలక్షేపం చెప్పడం లేదు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ గురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, బుధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, శుక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బడాయి చూపిస్తారని రావు చేయటం. వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారట, మీరు రవి దగ్గరికి వెళ్తారట, సూర్యుడి దగ్గరికి. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా సూర్యుడి దగ్గరికి వెళ్తే మరి భయం ఏంటాడు, ఆ సూర్యుడి ప్రకాశం ఉంది, వీళ్ళు ప్రకాశం పనికిరాలట్లే. వాళ్ళు 6 సంవత్సరాలు ఉంటారట, ఉంటే నోరు ఎత్తకుండా నోరు మెదపక చుట్ట పేడముద్దల్లా పడి ఉంటారు, అడలేటట్టు సూర్యుడి పేరు చెప్తారు. ఉంటారట 18 నెలల్లో నువ్వు కూర్చో, యూ వాక్, యూ సిట్, యూ స్టాండ్. ఎందుక అమ్మగారు చెప్పారు, కాకినాడ చెప్పారని చెప్పాను. ఈ రాహుకేతులు ఆ దగ్గరికి వెళ్తారట, ఈ బుధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బడాయి చూపిస్తారటండి, ఆ రవి గారి దగ్గరికి వెళ్తారు, అక్కడికి సంవత్సరం ఉంటారటండి, బడాయి చూపించరటండి, అలా పడి ఉంటారట, నోరు మెదపడటండి, ఆ సంవత్సరం దండం పెట్టి వెళ్ళిపోతారు. ఆ సూర్యుడి యొక్క ప్రభావం గడిచి ఎలా ఉంటారు, అలాగే ఆ సూర్యుడి ముందు రాహుకేతులు ఎలా ఉంటారో మీకు ఆత్మజ్ఞానం కలిగాక ఒక మనస్సున్నా అలా పడి ఉంటుంది. అంటే మనస్సు మిమ్మల్ని, మీ మనస్సు మిమ్మల్ని బంధించదు. ఇక్కడ సుఖం, ఇతర లోకాల్లో సుఖం, బతుకుని దేహం ఉంటే సుఖం, దేహం లేకపోతే సుఖం. అది మృత మనస్సు. ఆ రవి దగ్గరికి వచ్చేవాడు రాహుకేతులు ఎలా పడి ఉంటారో ఆ జ్ఞానము, మహాజ్ఞానికి వాడి గురించి మనస్సు ఉన్నట్టు కనిపించిన ఆ మనస్సు వాడిని బంధించదు. అయ్యే 18 నెలలు ఉంటారట, చేస్తే ఉపకారం అయినా చేస్తారట, నీ 18 నెలల్లో లేదా అపకారం అయినా చేస్తారు. వీళ్ళ దగ్గరికి వచ్చే మటుకి ఇంకా అలా పడి ఉంటారు, మెగపడట్టు నోరు మెగపడట్టు. ఎవరి దగ్గరికి వచ్చినప్పటికండి, సూర్యుడి దగ్గర. ఇప్పుడు పగల కూడా చంద్రుడు ఉంటాడండి, కానీ కనపడ్డండి. జ్ఞానికో మనస్సు ఉన్నా జ్ఞాని మనస్సు అటువంటిది ఉన్నా లేనట్టే, మనస్సున్నా పగల చంద్రుడు ఉన్నా లేనివాడుతో సమానం. జ్ఞానికి మనస్సున్నా లేని వాడు చూసాం, జ్ఞాని కూడా గుర్తిస్తాడు ఎల్లమ్మని పుల్లమ్మని మీతో మాట్లాడుతూ ఉంటాడు, ఎలా ఉన్నారంటాడు, ఏం చేస్తున్నారంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాడు మనస్సును బంధించాడు. నువ్వు నీటి మీద గీత చేస్తాను కూడా కనిపిస్తున్నావు జ్ఞానికి, జ్ఞాని మనస్సు అట. ఒకవేళ జ్ఞాని మనస్సుకి ఎప్పుడో కోపం వచ్చినా కనిపించినా అది నీటి మీద గీటే, ఇక మనకు అలా కనిపిస్తుంది అంతే. మన అది కోపం కాదు, మన కోసం నటిస్తారు, కోపం తెచ్చుకుంటారు. కోపం తెచ్చుకోవటం ఎరుగు, కోపం రావటం ఎరుగు. అది జ్ఞాని యొక్క కోపం కూడా, జ్ఞాని దయ్యాన్ని గ్రహించిన వాడు ధన్యులు. మనకు దేవుడికి మన మీద ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకున్నాడు, ఆ కోపం కూడా మన ఆయన దయ్యాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు. ముగిస్తున్నాం. అది జపం ఎప్పటి వరకు చేయాలంటే, మీ గాలి మూలుగు మీరు విశ్వాసాలు తీసుకుంటున్నారు, గాలి లోపలికి తీసుకుంటున్నారు, బయటకు పిలిచి పెడుతున్నారు. మీకు తెలియట్లేదు, మీరు గాలి మీకు తెలియదు, గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది, లోపలికి వెళుతూ ఉంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. మీరు జపం అంత సహజం. మీరు గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, వెంకటేశ వెంకటేశ ఓం నమో వెంకటేశ శ్రీనివాస 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 గోవింద. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెంకటేశ వెంకటేశ అంటారు, గోవింద గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ వెంకటేశ వెంకటేశ అంటారండి, గోవింద గోవింద గోవింద. ఆ నామం గోవింద నామం అండి. వైష్ణవుల ఉద్దేశంలో అగ్రగణ్యుడు గోవిందుడు. అది దేవతలు చాలామంది ఉన్నారు, ఆ ఒక్క దేవతని నేను చెప్పటం లేదు, తమ ఉన్న దేవతలు అగ్రగణ్యుడు. వాడు ఏదైనా చేయగలడు. ఈ మధ్యన కర్ణాటక హైకోర్టు ప్లేడర్ గారు ఏదైనా వచ్చారు, హైకోర్టు ప్లేడర్ గారు లా గురించి మాట్లాడుకుంది అంటే వాడు ఏదైనా చేయగలడు గోవిందుడు. మిమ్మల్ని క్షమించగలడు, మిమ్మల్ని ఉడిచిపెట్టేయగలడు, అక్కడ ఏదైనా అపరాధం ఉందా. ఏమండి ఎవరికైనా ఉరిశిక్ష చేశారనుకోండి, ఏదో పొరపాటు చేశాడు ఉరిశిక్ష చేశారనుకోండి సుప్రీంకోర్టు, ఆ ఉరిశిక్ష కూడా రాష్ట్రపతి తీసేస్తాం. అదేంటిది మరి ఆడికి ఎందుకు వచ్చిందో అర్థం అని. ఈ జడ్జీలు అందరినీ ఎవరు నియమించాడు, ఆడే నియమించాడు, ఆడక్కు లేకుండా ఎలా ఉంటాడు. ఇప్పుడు ఈ జడ్జీలు అందరినీ ఎవరు నియమించాడు, రాష్ట్రపతి నియమించాడు. రాష్ట్రపతి జడ్జి ఉద్యోగం వస్తే ఇది వచ్చింది, ఫలానా హైకోర్టుకి వీడు, ఫలానా సుప్రీంకోర్టు జడ్జి నియమించేవాడు రాష్ట్రపతి. రాష్ట్రపతి చేత నియమించబడిన వాడికి ఎంత శక్తి ఉంటే రాష్ట్రపతి శక్తి లేకుండా ఎలా ఉంటాడు. అది ఎవరికైనా ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి తీసేస్తే ఆవిడ ప్రశ్నించడానికి వీల్లేదు, అతను సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అలా గోవిందుడు నియమించాడు దేవతలు, ఆ దేవతల డ్యూటీ ప్రకారం వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. కానీ గోవిందుడు నీకు మోక్షం ఇవ్వాలనుకుంటే మిగతా దారి ఇవ్వాలి, పక్క తప్పు కోరుస్తుంది. గోవింద 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 అంటే దేవతలందరూ ఆయన సబార్డినేట్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జీలు ఉన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళు రాసేస్తారు. మామూలుగా రాతలు చెల్లుతాయి, ఆ రాతలు కూడా అవసరమైతే చల్లకుండా చేసేవాడు రాష్ట్రుడు. గోవిందుడు అటువంటి వాడు, అంటే దేవతల అగ్రగణ్యుడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రమణ మహర్షి గారు, నీకు ఆ గోవిందనామం ఇలా గడియారం, కొంతమంది ఇలా జపం చేసుకుంటారు గడియారం చేస్తూ ఉంటారు, కొంతమంది జపం చేసుకుంటారు మళ్ళీ అడుగుతారు పొలానికి పాలు వచ్చినాయా, అంటే కాఫీ టైం దాటిపోకు, ఇలా జపం చేసుకుంటూ ఉంటారు పొలానికి పాలు వచ్చినాయని అడుగుతారు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, గాలి విడిచిపెడుతున్నావు, నీకు తెలియకుండా జరిగిపోతుంది. ఆ గోవిందుడు, గోవిందుడు అంటే ఏంటనుకుంటున్నావు, ఉరికే గోవింద గోవింద అనుకుంటున్నావు. ఆ గోవిందుడు అంటే ఈ లోకంలో పరలోకాల్లో మొత్తం ఖగోళం అంతా వ్యాపించున్నాడని బుద్ధి నీకు రావటం లేదు. గోవింద 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 అన్నాడు. ఆ గోవిందుడు ఈ లోకంలో ఇతర లోకాల్లో సూర్యుడికి అంతర్యామగా ఉన్నాడు, చంద్రుడికి అంతర్యామగా ఉన్నాడు, ఈ నవగ్రహాలకు అంతర్యామగా ఉన్నాడు, మీకు అంతర్యామగా ఉన్నాడు, నాకు అంతర్యామగా ఉన్నాడు, పంచభూతాలకు అంతర్యామగా ఉన్నాడు. ఇంత ఎంత శక్తివంతుడు, ఇంత సర్వవ్యాపి, ఇంత సర్వజ్ఞుడని బుద్ధి గోవిందుడంటే ఇంత శక్తి ఉందని నీకు తెలియకుండా అనేసుకున్నావు. ఇదిగో గోవింద గోవింద అని అనుకో, తెలుసుకుని అనుకో, చెయ్యి తెలుసుకుని చెయ్యి. గోవింద గోవింద గోవింద. ఆ గోవిందుడు అంటే కేవలం అక్కడ వ్యక్తి కాదు, పరమాత్మ అంతర్వ్యాపించిన సద్వస్తువు, సత్యవస్తువు, మనం తెలుసుకోవలసిన గమ్యం, మనం పొందవలసిన గమ్యం వాడే అంతర్యామగా లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే గోవిందుడు అంటే కేవలం ఒక శరీర మాత్రుడు అనుకోవద్దు మీరు. అన్ని లోకాల్లోనే ఉన్నాడు, అన్ని లోకాల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అందరి దేవతలకు అంతర్యామిగా ఉన్నాడు, పంచభూతాలకు అంతర్యామిగా ఉన్నాడు. మన సముద్రం లేదు, భూకంపం వచ్చింది, అది గోవిందుడికి తెలియకుండా రావటానికి వీల్లేదు. ఇంకేదంటే ఆ సముద్రం కూడా గోవిందుడి కంట్రోల్లో ఉంది. అది సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి, సర్వప్రభు, యజమాని, లార్డ్, మాస్టర్. ఏదో గోవిందుడు గోవిందుడు అంటే ఏదో మామూలు మనలాంటి మనిషి అనుకోకుండా మీరు, మనకేమంది ఈ గోడ పక్కన ఏముందో తెలియదు మనకి, ఇంకో గంటలో ఏం జరుగు, ఇప్పుడు భయానం ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీడి కాదు గోవిందుడు అంటే అన్నీ తెలిసిన వాడు, వాడికి తెలియదంటే ఏమీ లేదు. గోవిందుడు అంటే ఏంటనుకుంటున్నారు మీరు, ఇక్కడ ఇసుక ఉందనుకోండి, ఇసుక నేను చేతితో ఇసుక తీసానుకోండి, అందులో కణాలు మీరు చెప్పగలరు? అందుకని ఈ చేతిలో ఉన్న ఇసుకలో ఎన్ని అణువులు ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయి మీరు అడుగుతారనుకోండి, మీరు చెప్పగలరు? గోవిందుడు విడికే లెక్క పెట్టుకోండి చెప్పేస్తాడు ఆడు గోవిందుడు. మీరు రాబోయే జన్మ ఏంటని అడుగుతారనుకోండి మీరు, అనుకోండి అప్పటికప్పుడు ఆలోచించుకుంటే చెప్పే ఆలోచన అక్కర్లేదు, వాడికి మైండ్ అప్రోచ్ చేయక్కర్లేదు. ఎంచేతో వాడికి తెలుసుకునే పని లేదు, ఆడి తెలుసుకోవడమేనా, అంతటా వాడైనప్పుడు ఆడి తెలుసుకునే పని లేదు, అంతటా వాడైన వాడికి ఆడు తెలుసుకోవడం ఎందుకు? అంటే గోవింద గోవింద అంటే మనలాంటి మనిషినా, మనలాంటి మనిషిని అలా అనుకోకండి, అంతటా వ్యాపించిన వస్తువేది. అయితే ఆ గోవింద నామం మీకు ఎలా ఉండాలంటే విశ్వాస విశ్వాసాలు ఎంత సాగుతుంది మీకు తెలియకుంటే, మీకు రాత్రులు కూడా నిద్రలో ఉండదు, అలా జరిగిపోతున్నాయి కదా నిద్రలో, అలా మీకు తెలియకుండా ఒక రాత్రి మిమ్మల్ని ఎవరైనా 1 గంటకు లేపారనుకోండి, లేపారనుకోండి, ముందు మీకు దేహం గుర్తుకు రావటం, గుర్తుకు రాకూడదు. గోవింద గోవింద గోవింద, మీరు రోమాలు కూడా గోవింద గోవింద గోవింద. పరమాత్మ మీద ఎంత భక్తి ఉండాలో చెప్తారు. రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు మొదటి రాత్రి నిద్రపోతాంటే లక్ష్మణుడు ఎక్కడైనా రాముడిని చంపేస్తాడేమో, లక్ష్మణుడు గుహుడి కాపలా కాశాడు వాడు భక్తుడు. అంటే భరతుడు ఎల్లగొట్టేశాడు విని, ఆ గుహుడు ఉరికి అలా అనిపించింది అంతే. భరతుడేమో బయటికి దించేశాడు విని, ఆవిడ రాముణ్ణి అది తెలియక అలా అనుకున్నాడు గుహుడు. ఈ అరణ్యవాసంలో లక్ష్మణుడు చంపేస్తాడేమో అని రాముని లక్ష్మణుడు కాపలా కాస్తా అంటే లక్ష్మణుడు గుహుడు కాపలా కాశాడు అనుమానం. ఒకవేళ లక్ష్మణుడు రాముని చంపేస్తాడని, ఆ పరమాత్మ మీద గుహుడికి ఎంత భక్తి ఉందో మనకు అంత భక్తి ఉండాలి, అది భక్తి. రాముని కాపలా లక్ష్మణుడు కాస్తున్నాడు, లక్ష్మణుడు కాపలావడం గుహుడు, ఎందుకంటే మన లక్ష్మణుడు ఒకవేళ రాముని చంపేస్తాడేమో అని మళ్ళీ లక్ష్మణ మీద కాపలాడు. పరమాత్మ ఏంటి భక్తి? ఇప్పుడు గోవింద అన్నానుకోండి, సడన్ గా అంతరా వ్యాపించిన వస్తువు పరమాత్మ మనకు, అంతరా వ్యాపించిన వస్తువు అది. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వస్తాం, గోయింది ఎక్కడ ఉంది, కమింగ్ ఎక్కడ ఉంది, రాకలేదు పోకలేదు, అంతా మనమే. ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన శాంతే, ఎడు చూసిన ఎరికే. దేహం ఉండటం పోవటంతో సంబంధం లేదు. దేహం ఉంటే సుఖం, దేహం పోతే సుఖం, దేహం ఉంటే ఆనందం, దేహం పోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, ఎడు చూసిన ఆనందం. నా మనస్సంచరితం లోకం కూడా అంతేనేదం, నా మనస్సంచరితం ఇతర లోకాలు కూడా అంతేనేదం. ఈ అల్టిమేట్ రియాలిటీ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఈ ప్రపంచం కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు ఈ ప్రపంచం ఉందా అని, ఉందని చెప్పలేదు, ఉన్నదని వరే కనిపిస్తుంది. రమణ మహర్షి గారు ఏమన్నా వెంకటేశ్వరం అంటున్నారు, అక్కడ రాయిని పెట్టారు, ఆ రాయిని పెట్టి వెంకటేశ్వరం దేవుడు దేవుడు అంటున్నారంటే, రమణ మహర్షి ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు, ఏమంటే అక్కడ వెంకటేశ్వరం అక్కడ రాయిని పెట్టాడు, రాయిని పెట్టి అక్కడ ఏమో దేవుడు అంటున్నారంటే ఆయన వాడు నువ్వు శవాన్ని వేస్తూ తిరుగుతున్నావు, ఈ దేహం నేను, ఈ దేహం నేను, ఈ దేహం నేను నువ్వు అనుకుంటున్నావు, ఆ దేహం నువ్వా కానీ నువ్వు అనుకుంటున్నావు, ఆ దేహము నేను అనుకోవటం ఎంత నిజమో దేవుడు రాయి నేను అనుకోవడం కూడా అంతే నిజము. వండర్ఫుల్ బ్యూటిఫుల్ టీచింగ్, వండర్ఫుల్ టీచింగ్, న్యాచురల్ టీచింగ్, నార్మల్ నువ్వు ఇది ఆర్టిఫిషియల్ టీచింగ్ కాదు. అందుకని ఇది విష్ణు పురాణంలో ఎలా ఉంది, ఆడు అలా చెప్పాడు, ఇలా ఎందులో ముక్కలు చెప్పే అలవాటు లేదు. ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని ఈ కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఈ శవాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు, నేను అనుకుంటున్నాను అనుకుంటున్నావు కదా. ఈ శవానికి ఎవడో నమస్కారం పెడితే ఏమనుకుంటున్నావు, నాటి పెట్టారు నాటి పెట్టారు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే అది నేను అనుకుంటున్నాడు. ఏది ఆ రాయిని నేను అనుకుంటున్నాడు, నువ్వు శవాన్ని నేను అనుకున్నట్టు నీకు ఎవడో నమస్కారం పెడితే నాటి పెట్టాడు అనుకుంటున్నావు, అలాగే అక్కడ ఆ విగ్రహానికి ఎవడన్నా నమస్కారం పెడితే దేవుడు నాటి పెట్టాడు అనుకుంటున్నాడు. ఇదంత నిజమో అదే అంతే నిజం. ఆ విగ్రహం నిగ్రహాన్ని తీసుకొస్తుంది, దేవుని యొక్క రూపం, ఆ దేవుని విగ్రహం, ఆ రూపం, ఆ నామం, ఆ దేవుడి యొక్క గుణాలు, కళ్యాణ గుణాలు నీకంతే మనోనిగ్రహం కలగజేయటానికి, అందుకే పూజ, అందుకే జపం, అందుకే ధ్యానం, శరీరాన్ని శుద్ధి చేయడానికి, మనస్సును శుద్ధి చేయడానికి, లోపలనే గోవిందుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో మన మనస్సును అంత పవిత్రం చేయటానికే విగ్రహ ఆరాధన. ఎంత పవిత్రంగా ఉండాలంటే దేవాలయం కావాలన్న అపానవాయువులు కూడా వేయకూడదు. అపానవాయువు వస్తాన్ని బయటకు వెళ్ళి వేసుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో అపానవాయువులు వచ్చినాయి అనుకోండి, వచ్చి బయటకు వెళ్ళిపోవాలి కానీ రోడ్డు మీద అక్కడ అపానవాయువులు వేయకూడదు. లేదా మనం ఈపి భాగం దేవుడి వైపు పెట్టుకుని కూర్చోకూడదు. అలా కూర్చుంటున్నారు చాలా మంది, మన ఈపి భాగం దేవుడి వైపు పెట్టి కూర్చోకూడదు. కానీ దేవుడికి పక్కగా పక్కన నిలబడి నమస్కారం పెట్టాలి కానీ ఎదురుగుండా ముండేలా కూర్చుని అలా పెట్టకూడదు. కొంతమంది ఎదురుగుండా నిలబడి అలా పెడతారు, అలా పెట్టకూడదు. ఓ పక్కకు ఒదిగి పెట్టాలి, సరిగ్గా ఎదురుగుండా మనం నిలబడి పెట్టకూడదు, ఓ పక్కకు ఒదిగి పెట్టాలి. మన ఈపి భాగం దేవుడికి చూపించకూడదు. ఇవన్నీ మనకు ఇవన్నీ దేవాలయం అర్చకులకి ఆ ట్రస్టీలకి గొడవ కానీ మనకు వద్దులేండి. ఆయన ఆడు చూసుకోవాలి. మనం ఏంటి ఇంకో అరగంటలో వెళ్ళిపోతాం, మనం ఎలా వచ్చాము అలా వెళ్ళిపోతాం. అప్పుడు నేను చెప్పి అర్చకులు చూసుకోవాలి, తర్వాత ఏమో అక్కడ ట్రస్టీలు చూసుకోవాలి. మనకు సంబంధించిన విషయం కాదు. అపానవాయువు వస్తే బయటకు వెళ్ళిపోయి వేసుకోవాలి. అంచేది సగటం అవ్వాలి. ముగిస్తున్నాం. నువ్వు చేసే జపం ఏమవ్వాలి, నీ విశ్వాస విశ్వాసాలు నీకు తెలియకుండా జరిగిపోతున్నాయి కదా, జరిగిపోతున్నాయి. అలాగే జపం కూడా నీకు సహజం అయిపోవాలి. రాత్రి కాదు నేను ఎవరైనా నిద్రలో లేపారంటే నువ్వేది ఆ నామస్మరణకి వచ్చావు, గోవింద గోవింద గోవింద, అదే రామ శ్రీరామ, ఏదో నీకు ఏది ఇష్టమైతే ఆ నామం నీకు స్ఫురి అదిస్తున్నాయి. తర్వాత ఇంకోటి మన శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా మనం చివరి శ్వాస మన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా గోవింద స్మరణ, దైవస్మరణ. ఆ దైవస్మరణలోనే మన ప్రాణాన్ని విడిచిపెడితే మంచిది. మనం దైవస్మరణ చేసేటప్పుడే మన మనస్సు దైవస్మరణ చేసే టైంలో మన శరీరం కనుక మన జీవుడు ప్రాణం విడిచిపెడితే మంచిది. చివరి టైంలో అవి విడిచిపెడితే కానీ ఆ చివరి టైంలో ఎవడు నిజంగా ఎవడైతే భక్తుడో వాడికే భగవంతుడి స్మరణ వస్తుంది ప్రాణం పోయడం. మనకు రాదు, నిజమైన భక్తుడికి వస్తుంది. గాంధీ గారిని తుపాకీ పెట్టి మనం ఎర్రచేం కుడితే భరించలేదు. ఎర్రచేం నల్లచేం కాదు, కండచేం కాదు, ఎర్రచేం కుడితే భరించలేదు. గాంధీ గారిని తుపాకీ పెట్టి 3 సార్లు పేల్చారు. హే రామ్, హే రామ్, హే రామాన్లేదు, హే రామ్, హే రామ్, హే రామ్ అన్న 4 సార్లు కొడుకు 3 సార్లు అన్నాడు. హే రామ్, హే రామ్, రామా కాదు అక్షరం నరే, హే రామ్, హే రామ్, హే రామ్ అన్నాడు. అదే ఇందిరాగాంధీని పిలిచి వెరికి అక్కడ వేసింది. రామా లేదు, కృష్ణ లేదు, గోవింద లేదు, శివ లేదు, వెరికి అక్కడ వేసింది. ఆయన చంపేస్తున్నారు, నేను చంపారు. గాంధీ గారు మహాభక్తుడు, వాడికి ఏది అక్కర్లేదు, నథింగ్ అనే ఈ భూమి మీద ఆయనకి ఏం అక్కర్లేదు. ఏంటంటే ఈ భూమికి సంబంధించిన మనిషి కాదు. ఈ భూమి మీద ఉండగానే భూమికి సంబంధించిన గొడవలు వదిలేశాడు వాడి బాపూజీ. అది తుపాకీ పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధ ఉంటుందండి. ఏ రామ్, ఏ రామ్, ఏ రామ్ శరీరం. అది జపం సహజం అయ్యాలి, జపం సహజం అవ్వాలి. ఒక్కసారి ప్రారంభంలో సహజం అవ్వదు, అలా నువ్వు చేయగా అలవాటు అయిపోతుంది. చేయగా నీకు ముక్కుపడి పిలిచి వాళ్ళు చూడండి, నెమ్మదిగా 2 నిమిషాలు కదా అలవాటు అయిపోతుంది. అభ్యాసం కూసి విద్య. భగవంతుడు చెప్పాడు నువ్వు బాగుపడాలంటే, గీతలో ఏం చెప్పాడంటే బాగుపడాలంటే 2 విడిచిపెట్టావు. ఈ 2 జ్ఞాపకం ఉంచుకుని నువ్వు బాగుపడతావు. 1 వైరాగ్యం, 2 అభ్యాసం. వైరాగ్యం నీ మనస్సును బయటకు వెళ్ళినవు. నువ్వు నిజంగా నీకు వైరాగ్యం ఉంటే వైరాగ్యం నీ మనస్సుని బయటకు వెళ్ళినావు. అభ్యాసం నీ మనస్సును హృదయంలోకి తీసుకుపో. నిజమైన వైరాగ్యవంతుడి మనస్సు అలా బయటకు వెళ్ళదు. అభ్యాసం బయటకు వెళ్ళిన మనస్సు ఏంటి, అభ్యాసం ఏం చేస్తుందంటే ఎక్కడ తీసుకుపోతుంది, హృదయంలోకి తీసుకుపోతుంది. వైరాగ్యము గోదావరికి ఆనకట్టలాంటిది. గోదావరిలో నీరు సముద్రంలోకి వెళ్ళిన ఆనకట్ట,
అది వైరాగ్యం. ఆనకట్టి పై నుంచి కాలువలతో వేరే కదా, మనకి ఆ కాలువలు ఎక్కడ ఉంది, మన చేలోకి వచ్చేస్తుంది. వైరాగ్యం ఏం చేస్తుంది, గోదావరి నీరు సముద్రం వెళ్లకుండా ఆనకట్ట. వైరాగ్యం ఇక్కడ ఆనకట్ట, వైరాగ్యం ఆనకట్ట. కాలువ నుంచి వచ్చి మన చేలోకి నీరు వస్తుంది, అది అభ్యాసం. వైరాగ్యము ఆనకట్టు. ఆ పైన నీరు కాలువలు ఎక్కడికి వస్తుంది, మన చేలోకి వస్తుంది. అంటే అభ్యాసం వల్ల మనం అభ్యాసం చేయటంలో మన మనసు హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఆనకట్టేమో వైరాగ్యం, కాలంలోంచి వచ్చి నీరు వచ్చి మన చేలో కలిసిది అభ్యాసం. ఈ రెండు ఉండాలి, అక్కడ ఆనకట్ట ఉండాలి, ఇక్కడ కాలం ఉండాలి. అవి వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల నీకు అమృత అనుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు అమరుడు అవుతావు, నీకు అమృత అనుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో ఆత్మ విద్యుతోడు సమానమైంది, కానీ దానికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేనే లేదు. అర్జున, నువ్వు నాకు నమస్కారం చెయ్యి, నన్ను స్మరించుకో. నాకు ఇష్టమైన పని నీ అహంకారానికి ఇష్టమైన పని కాదు. నన్ను స్మరించుకో, నాకు నమస్కరించు, నన్ను పూజించు. నాకు ఏది ఇష్టమో ఆ పని చెయ్యి. నేను వద్దని నన్ను ప్రమాణంగా పెట్టుకో. నేను వద్దని పని మానే, చేయమని పని చెయ్యి. నువ్వు నాలో ఐక్యం కాకుండా ఎక్కడికి వెళతావు అర్జున? నన్ను ప్రమాణంగా పెట్టుకో, ఎల్లమ్మని పుల్లమ్మని ప్రమాణంగా పెట్టుకోకు, భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. నేను ఇది వద్దంటే మానే, చెయ్యి అంటే చెయ్యి. అంటే అసలు మనకు భగవంతుని మీద ప్రమాణ బుద్ధి లేదు, అసలు మొట్టమొదటి ఫండమెంటల్ కాదు. ఆ దారిపోయే వాళ్ళు ఏది చెబుతుంది నిజం, మనకి రాగద్వేషాలతోటి కాలిపోయేవాళ్ళు, కామక్రోధాలతోటి కాలిపోయేవాళ్ళు, మనకేమో ప్రమాణం. ఆదివారం ఒక రకంగా ఉంటాడు, సోమవారం ఒక రకంగా ఉంటాడు, మంగళవారం ఒక అబద్ధం. ఇప్పుడు అబద్ధం అనేక రకాలుగా ఉంటుంది. అబద్ధం మనకు ప్రమాణం, అసత్యం ప్రమాణం. భగవంతుడు అంటే ఎవడు సత్యం, భగవంతుడు అంటే ఎవడు జ్ఞానం, భగవంతుడు ఎవడు అనంతం, భగవంతుడు అంటే వెలుగు. వాడిని ప్రమాణంగా వదిలేసాం మనం. అసలు భగవంతుడు చెప్పిన మాట మీద మనకు ప్రమాణ బుద్ధి లేదు, ఎందుకంటే మన బుద్ధి పాడైపోయి ఉంది. అంటే అర్జునుడితో ఏం చెప్పాడంటే, నిన్ను స్మరించి, నన్ను స్మరించగా స్మరించగా నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తుంటే, నాకు నమస్కరిస్తూ ఉంటే, నన్ను పూజిస్తూ ఉంటే, సరే మన చేతులకి భగవంతుని పూజించకపోతే మన చేతులతో ఏం చేసుకుంటాం? భగవంతుని స్మరించని నోరు ఒక నోరేనా? భగవంతుని పూజించని చేతులు కూడా ఒక చేతులేనా? ఇది చేతులా, తాటి పట్టురా? గోవింద నామస్మరణ చేయని నోరు కూడా ఒక నోరా? అంచేతి నువ్వు నన్ను స్మరిస్తుంటే, నన్ను పూజిస్తుంటే, నేను చెప్పినట్టుగా నువ్వు జీవిస్తుంటే, ఆ పాడి బుద్ధిని తీసేసి నీకు మంచి బుద్ధిని ఇస్తాను, సద్బుద్ధిని ఇస్తాను, కుబుద్ధిని తీసేస్తాను, సుబుద్ధిని ఇస్తాను, చెడ్డ హృదయాన్ని తీసేస్తాను, మంచి హృదయాన్ని ఇస్తాను, నీకు మంచి అలవాటు నేర్పుతాను, మంచి ప్రవర్తన నేర్పుతాను. ఎటువంటి బుద్ధి నీకు ఇస్తే నన్ను ప్రమాణంగా పెట్టుకుని నన్ను పొందుతావు అర్జున? అటువంటి బుద్ధి నా చేతితో నీకు ఇస్తాను అర్జున. అంటే నమ్మిన వాడికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అలా భగవంతుడి మీద మనకు విశ్వాసం లేదు, నటిస్తున్నాం. జరిగేదంతా భగవాన్ అంటారు, జరిగేదంతా ఈశ్వర సంకల్పం. అనుకునేది నీ సంకల్పం. ఈశ్వర ఈశ్వరుడు సత్య సంకల్పుడు, ఆయన స్వరూపమే సత్యం. ఆయన అనుకున్నది జరగదు, కానీ నువ్వు అనుకున్నది జరగదు. ఆయన అనుకుని ఈశ్వరుడు అనుకున్నదే జరుగుతుంది, నువ్వు అనుకున్నది జరగదు. అనుకునేది ఈశ్వర సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడు నీ సంకల్పం. ఒక్కోసారి ఏమవుతుంది అట్లా ప్రమాదం, ఇక్కడ వస్తున్నట్టు ప్రమాదం. ఒకసారి దేవుడు మనం, దేవుడు జీవుడు ఒకసారి ఒకటి అనుకుంటారు. ఇప్పుడు మనం బాగా వినండి, మీరు ముగించేస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు ఏదో అనుకుంటాడు, మనం ఏదో అనుకుంటాం, ఏమండి? అప్పుడు ఆయన అనుకున్నది మనం అనుకున్నది వేరు అనుకోండి. మనం అనుకున్నది జరగదు, ఆయన అనుకున్నది జరగదు, ఏమండి? ఒక్కోసారి మనం అనుకున్నది ఆయన అనుకున్నది ఒకటి అవుతుంది. అప్పుడు ఒకటి అయినప్పుడు ఏమవుతుంది అట్లండి? ఆయన అనుకున్నది జరుగుతుంది. అప్పుడు మనం తెలివి తేటల వల్ల సాధించాం, మనం గొప్ప వల్ల సాధించాం, మనం బాగా తెలివైన వాళ్ళు. మనకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు, మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే మాటగాళ్ళు ఎవరున్నారు? అంటే ఆయన సంకల్పం, మన సంకల్పం, ఆయన సంకల్పం జరిగి కలిసినప్పుడు మనకు ఆ పని నెరవేరుతుంది. మనం అనుకోవటం నెరలేదు, ఆయన అనుకోవటం లేదు. దీన్ని బట్టి మనం పొగరబోతున్నాం తెచ్చుకుంటాం, గర్వం తెచ్చుకుంటాం. మన పతనానికి ప్రారంభం, మన పతనానికి మనమే ప్రారంభం. మీరు అర్థమవుతుందో లేదో, ఒకసారి జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకున్నది జీవ సంకల్పం, జరిగేది దేవుడి సంకల్పం, అనుకునేది జీవుడి సంకల్పం. ఒకసారి దేవుడు జీవుడు ఒకటే అనుకుంటాడు, ఒకటే అనుకుంటాడు. ఒకటి అనుకున్నప్పుడు జరుగుతుంది అది. అప్పుడు జీవుడు ఏమనుకుంటాడు? నా తెలివితేటల వల్ల జరిగింది అంటాడు. కానీ ఆ తెలివితేటల వల్ల జరిగింది అది దేవుడి సంకల్పం. అటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అహంకారం పెంచుకోవద్దు, దేహాభిమానం పెంచుకోకండి, దేహబుద్ధి పెంచుకోవద్దు. ఈ సాధన యొక్క గమ్యం ఏంటంటే దేహాభిమానం తగ్గించుకోండి. దేహాభిమానం ఎంత ఎక్స్టెంట్ వరకు మీకు తగ్గుతుందో అంతవరకు దుఃఖం కూడా తగ్గిపోతుంది. దేహాభిమానం లేని వాడికి దుఃఖం ఏంటండి? దేహబుద్ధి ఉన్న వాడికి దుఃఖం, దేహబుద్ధి ఉంటే దుఃఖం, ఆత్మబుద్ధి ఉంటే సుఖం, సొంత బుద్ధి ఉంటే సుఖం, పరాయి బుద్ధి ఉంటే ప్రమాదం. పరాయి బుద్ధి ఉన్నవాడు ప్రమాదంలో పడతాడు. ఏం చేయడం వాడు ఎత్తివారు చేతి పెట్టలాంటి వాడు, సొంత బుద్ధి సుఖ పెడుతుంది, పరాయి బుద్ధి దుఃఖ పెడుతుంది. ఇంకోటిసారి చివరిసారిగా చెప్తున్నారు, ఇది ముగించి మీరు మనకి మళ్ళీ ముగిస్తున్నాను నేను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తేదస్థం కోసం, రిపీటెడ్గా చెప్తున్నాను మీకోసం కాదు నా సంతృప్తి కోసం. ముగిస్తాం మీకు, నిప్పి మీద చెయ్యేస్తే అది కాలుతుంది, నిప్పి మీద చెయ్యేస్తే మన కాలతమని అడగక్కర్లేదు, కాలుస్తుంది. అది నివారించలేదు తన స్వభావం. దేని స్వభావం అది? ఆ నిప్పి యొక్క స్వభావం. అలాగే మనకు రోజు చెడు తలంపులు వస్తుంటే మనం చేసే స్నేహాలు చెడ్డ స్నేహాలు అయితే చివరికి మిగిలేదు దుఃఖం. అది ఎవడ దుఃఖం రాక, మీకు దుఃఖం రాకుండా ఎవడ ఆపు చేయలేడు, దుఃఖం వచ్చేస్తుంది. నిప్పి మీద చెయ్యేస్తే కాయటం ఎంత ఖాయమో, చెడ్డ స్నేహాల వల్ల చెడు తలంపుల వల్ల చివరికి వచ్చేది అశ. సజ్జన సాంగత్యం ఎందుకంటే మంచి తలంపులు రావటానికి. మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, రోగాలు కూడా తగ్గుతాయి సజ్జన సాంగత్యం. యాదవ్యాసుడు మూడు చెప్పాడు, ఎవరైనా శరీరంతో శరీరంలో ఏదైనా కొంచెం అనారోగ్యం ఉంటే, మనస్సు ఏదైనా అశాంతి ఉంటే మూడు ముక్కలు అనుకోమన్నాడు యాదవ్యాసుడు. మన ముసలివాడు, మన సంస్కృతికి మూలమైన మన ఇద్దరు ముసలివాళ్ళని గౌరవించాలి. ఒకటి వ్యాసుడు, రెండు వాల్మీకి. మన ముసలివాళ్ళు వాళ్ళు మన సంస్కృతికి మూలం. వ్యాసుడు ఏం చెప్పాడంటే, మీకు మనసులో అశాంతి ఉంటే, శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ మూడు అనుకోమన్నాడు. అచ్యుత అనంత గోవింద అనండి మీరు అందరూ. అచ్యుత గోవింద, అచ్యుత అనండి, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. ఓం శాంతి శాంతి శాంతి.
మనకి చిన్నారి నాన్నగారు ఈరోజు రావడం మన యొక్క పుణ్య విశేషం. మహాత్ములు దివ్య పురుషుడు, అవతార పురుషుడు, భగవంతుడు నిరాడంబరుడు. ఆ నిరాడంబర స్వరూపమే మనకి నాడు దర్శనం. ఈ రోజు మహాసుదినం, అంతటి సుదినాన్ని మనం అందరం కూడా వారి యొక్క చక్కని ఆధ్యాత్మిక ప్రసంగాన్ని మన అమృత వాక్కులను గురలినాం, ధన్యులమైనాం. మనల్ందరినీ కూడా అనుగ్రహించి మనలను ధన్యులను చేసినటువంటి శ్రీ 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 చెన్నూరు నాన్నగారికి మేము అందరము రుణపడి ఉన్నాం. కాబట్టి ఒక మహానుభావుడు నేత్ర విహీనుడు ఆయన నాన్నగారికి గర్భాసనం సమర్పించారు, అందుకు తప్ప ఇంకేమీ లేదండి అక్కడ. కాబట్టి ఆయన మరీ మరీ చెప్పమని అడిగినారు కావున. కాబట్టి మహాత్ముడు దివ్య పురుషుడు మహానుభావుడు ఈ రోజున ఏలాపురికి వేంచేసి ఉన్నటువంటి